ಭಗವಾನ್ ಮಾಡಿ ಚೈಪಾರಿದ್ದೆ. ಶಿವಾಯ ನಮಃ, ಶಿವಾಯ ನಮಃ, ಓಂ ನಮ ಶಿವಾಯ, 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 ಓಂ ನಮೋ ಭಗವತೇ ಶ್ರೀರಮಣಾಯ, ಓಂ ನಮೋ ಭಗವತೇ ಶ್ರೀರಮಣಾಯ, ಓಂ ನಮೋ ಭಗವತೇ ಶ್ರೀರಾಮಕೃಷ್ಣಾಯ, ಓಂ ನಮೋ ಭಗವತೇ ವಾಸುದೇವಾಯ, ನಾರಾಯಣ ನಾರಾಯಣ, ಓಂ ನಮೋ ನಾರಾಯಣಾಯ. మనం ఈ అంతర్వేది ఈ మురమండ గ్రామం పుణ్యక్షేత్రం. ఇది ప్రాచీన కాలం నుంచి ఈ క్షేత్రం ఉంది. శివుడికి నిత్య కళ్యాణం జరిగేది రెండు ప్రదేశాలు అంటారు, కాశీ ఒకటి, మురమండ ఒకటి. ఈ జిల్లాలో సాంప్రదాయం ఉంది, వారింట్లో వివాహాలు తొందరగా అవ్వకపోతే ఇక్కడికి వచ్చి శివుడికి కళ్యాణం చేయిస్తారు ఈ దేవాలయంలో. అది చాలా కాలానికి ఇది సాంప్రదాయంగా వస్తుంది. భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి వారు ఇక్కడ. మేము కార్తీక మాసంలో మొదటి వారం రావటం పొరపాటు. ఇక్కడికి వచ్చే సంవత్సరానికి కార్తీక మాసం చివరి వారంలో రెండు రోజులు ఉంటాం ఇక్కడ. అంటే ఈ సంకల్పం నాకు పోరాల్సి ఉంది, ఇక్కడ గెస్ట్ హౌస్ అనుకూలంగా లేదు ఇక్కడ అంచేది ఒక రోజు చెప్పి వెళ్ళిపోతున్నాం. కార్తీక మాసంలో చివరి వారంలో పెడతాం, భక్తుల ఇంటికి ఎవరింటికి వెళ్ళాం, ఇక్కడ గెస్ట్ హౌస్లోనే ఉంటాం స్వామి సన్నిధిలో. అయితే అది కార్తీక మాసం చివరి వారంలో రెండు రోజులు ఇక్కడ ఎన్నుకుంటాం. ఈ మురమళ్ళ ఇది ముని మండలం. ఈ ప్రాంతంలో పూర్వం మునులు ఋషులు మందల మందలగా ఉండేవారని చెప్తారు. నదీ తీరం ఈ స్వామి సన్నిధిలో మహాత్ములు మహర్షులు మందలగా ఉండేవారు అని చెప్తారు ఈ ప్రాంతంలో. మాకు ఈ మురమళ్ళతోడు కూడా చాలా కాలానికి అనుబంధం ఉంది. మా నానమ్మ గారు పాపాయమ్మ గారు మురమళ్ళను స్వర్గస్థులు అయ్యారు. వారు ఈ నదీ తీరంలోనే వారిని దహన శరీరాన్ని దహనం చేశారు. ఈ మురమళ్ళ రావటం అంటే ఇప్పుడు మీకు 2 గంటల టైం. మాకు ఉదయం జిన్నూరులో 9 బయలుదేరితే సాయంత్రం 6:30 మురమళ్ళ రావటానికి, అంటే 3 రేవులు దాటి రావాలి. గోదావరి నదికి పాయలు 3 రేవులు దాటి వస్తే 9 జిన్నూరులో బయలుదేరితే ఇక్కడ 6 రావటం కష్టమైంది. ఇప్పుడు 2 గంటలు జిన్నూరులో బయలుదేరితే ఇక్కడ 2 గంటలు వస్తుంది. ఇది అంతా నిజమైన స్వప్నం అనిపిస్తుంది. అది ఈ బ్రిడ్జెస్ పట్టడం వల్ల అంత వేగంగా రావటం జరుగుతుంది. మనకి ఏదో చదవటం కంటే మీరు అనుష్ఠాన వేదాంత ముఖ్యం. మీకు ఎంత తెలుసో అంత ప్రాక్టీస్ చేయడానికి ప్రయత్నం చేయండి. ప్రాక్టీస్ మేక్స్ పెర్ఫెక్ట్ అని మీకు ఎంతవరకు అర్థమవుతుంది అంత సబ్జెక్టు, అంతవరకు మీరు ప్రాక్టీస్ చేయడానికి ప్రయత్నం చేయండి. మీకు అర్థం కాకపోతే అలా ఆచరించాలనే తలంపు కూడా రాదు. మనకు భగవంతుడు అనేక మార్గాలు చెప్పాడు. ఇక్కడున్నటువంటి హృదయంలో ప్రకాశిస్తున్న వస్తువును అనుభవిక వైద్యం చేసుకోవటానికి. ఇప్పుడు ఇంతకుముందు ఎవరో మాట్లాడుతూ ఆత్మసుఖం ఆత్మసుఖం అన్నారు. ఆత్మసుఖం అంటే ఎవరో సుఖం కాదు, మన సుఖమే స్వరూప సుఖం. మన స్వరూపంలో ఉన్న సుఖాన్నే ఆత్మసుఖం అంటారు. ఆత్మ అంటే ఎవరో కాదు, కృష్ణుడు ఆత్మ యొక్క వైభవం గురించి రెండు శ్లోకాల్లో చెప్పాడు ద్వితీయ అధ్యాయంలో. చెప్పి చెప్పి ఏమన్నాడంటే ఆత్మలు ఎవరు అనుకుంటారో అది నీదే అన్నాడు. ఆత్మ వైభవం గురించి రెండు శ్లోకాలు చెప్పాడు. చెప్పేది ఎవరు అనుకుంటున్నారేమో అది మీరే అని చెప్పాడు. అంచేది మనకి ఈ కళ్ళకు కనిపిస్తున్న వస్తువులు, ఈ పంచభూతాలు, ఈ లోకంలో కనిపిస్తున్నటువంటి ఇంకా వైభవాలు, ఇవన్నీ తాత్కాలికంగా మనకి మన మనస్సుకి సత్యం లేక కనిపించినా నూటికి నూరిపాళ్ళు అసత్యమే. సత్యం ఒకటిగా ఉంటుంది కానీ రెండుగా ఉండదు. ఈశ్వరుడు మన హృదయంలో అంతర్యామిగా ఉన్నాడు. ఈశ్వరుడు అంటే మన ఈ జీవకోటి అందరికీ భర్త, పంచభూతాలకు యజమాని, సృష్టికి అంతా యజమాని. మీ జీవితాన్ని, నా జీవితాన్ని, ప్రపంచం యొక్క పోకల్ని అందరినీ నడిపే ఒక యజమాని ఉన్నాడు. ఆ యజమాని పేరే ఈశ్వరుడని. ఈ సృష్టికి అధ్యక్షుడు ఈశ్వరుడు. ఆ ఈశ్వర సంకల్పం ఎలా ఉంటే సృష్టి కూడా అలాగ ఉంటుంది. ప్రతి గాలివానలు ఏంటి, భూకంపాలు ఏంటి, అన్నీ అలాగ ఉంటాయి. భగవాన్ ఒక మాట చెప్పారు, దేహ ప్రారంభంలో అంటే ఏది ఉంటే అది జరుగుతుంది. మేము ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారికి 4 రోజుల కింద తెలియపరిచాం, భక్తులు మేము ఇబ్బంది పెట్టడం ఇష్టం లేదు, వర్షాలని మేము మురమళ్ళ రావాలి. ఆ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారు మళ్ళీ నిన్న పొద్దున్న ఫోన్ చేశారు, ఎండగా ఉంది ఇక్కడ, వాతావరణం బాగా ఉంది, భక్తులతో మీరు వస్తారని చెప్పారు కానీ రావటం లేదని మేము చెప్పలేదు, అంచేది మీరు తప్పనిసరిగా మురమళ్ళ కార్యక్రమం మానకండి అని. సరే మేము పొద్దున్న మరో మధ్యాహ్నం దాకా ఆలోచించుకుని మేము వస్తున్నామని చెప్పాం. దీనికి కారణం ఇందులో వ్యక్తిగత విషయం కాదు, భక్తులను ఎవరిని గాలివానుకో లేకపోతే అధిక వర్షాలకు ఇబ్బంది పెట్టకూడదని. భక్తులంటే భగవంతుడితో సమానం, భక్తులంటే భగవంతుడితో సమానం. మీరు ఉంటేనే భగవంతుడికి వైభవం, భక్తులు లేకపోతే భగవంతుడికి వైభవం ఏముంది అని చెప్పి భగవంతు భక్తులందరినీ కూడా దైవ స్వరూపంగా చూడాలి. రామకృష్ణుడు అన్నాడు చివరి రోజుని, ఆయన చనిపోయే చివరి రోజుని, నేను దగ్గరని అయిపోయాను, నాకున్న ఆస్తి అంతా మీకు పంచిపెట్టేసి అన్న 16 మందికి 16 మంది అని శిష్యుడికి చెప్పాడు, సన్యాసుడు వాళ్ళు. తర్వాత సన్యాసం పుచ్చుకున్నారు బ్రహ్మచారి. అంటే సాధన చేసుకోవడానికి శారీరకంగా మానసికంగా చాలా కష్టపడాలి. మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకుని, మనస్సును ఆరోగ్యంగా ఉంచుకుని మనం కష్టపడితేనే కానీ లోపల వస్తువు మనకి గోచరం కాదు. మీకు తత్వం తెలుసా అంటారు. మీకు తత్వం తెలుసా అంటే అర్థం ఏంటంటే అది నీవు అన్న సంగతి నువ్వు తెలుసాను. తత్వ అది తమ్ము నీవు. ఏదైతే నువ్వు పొందాలనుకుంటున్నావో, దేని ఆధారంగా ఈ సృష్టి అంతా నడుస్తుందో, ఏది ఉంటే ఇదంతా ఉన్నట్టు కనిపిస్తుంది ఈ షాడో అంతా, అది ఎవరో కాదు, అది నీవై ఉన్నావు. నువ్వు పొందడానికి ఏదైతే నువ్వు ప్రయత్నం చేస్తున్నావో దానికి దూరంగా లేవు. నీ స్వరూపానికి, నీ లోపల, నీ హృదయంలో ఉన్న సత్యానికి దూరంగా లేవు. కానీ మనం దూరంగా ఉన్నామనిపిస్తుంది. అంచేత మనకి అశాంతి గురవుతున్నాము, అనేక పోరాటాలకు గురవుతున్నాం. అనేక ఆకర్షణలు ఉన్నాయి లోకంలో, అనేక వికర్షణలు ఉన్నాయి. అనేక అనుకూల పరిస్థితులు ఉన్నాయి, అనేక ప్రతికూల పరిస్థితులు ఉన్నాయి. ఎన్ని ఆకర్షణలు ఉన్నా, ఎన్ని వికర్షణలు ఉన్నా, నీ పరిస్థితులు అనుకూలంగా ఉన్నా అనుకూలంగా లేకపోయినా నీ చిత్తాన్ని క్షోభలో పెట్టుకోవద్దని అష్టావక్ర మహర్షి చెప్పాడు. అంటే ఆ దేహ ప్రారంధాన్ని బట్టి ఒకసారి పరిస్థితులు మీకు అనుకూలంగా ఉంటాయి, ఒకసారి ప్రతికూలంగా ఉంటాయి. ఇప్పుడు మీరు ఇక్కడికి రాకూడదు అనుకున్నాము, నిన్నటి పొద్దుటి వరకు రాకూడదని మా సంకల్పం ఏమైంది, తిరగకపోచ్చాం. ఇప్పుడు మా సంకల్పం ఏమైంది, ఈశ్వర సంకల్పం ఉండు, మానవ సంకల్పం ఏమి పనికి రాదు. ఈశ్వర సంకల్పం అతి బలీయమైనది. మనకి ఇష్టమన్నా ఇష్టం లేకపోయినా మన జీవితం అంతా ఈశ్వర సంకల్పం మీద ఆధారపడి ఉంది. మనం ఎక్కడ పుట్టాలి, ఎంతకాలం జీవించాలి, ఎంతకాలం పెరగాలి, ఏ రోజున మరణించాలి, పులి స్టాపు కామా తేడా లేకుండా అలాగే జరుగుతూ ఉంటుంది శరీరానికి, శరీరానికి సంబంధించినంత వరకు. అయితే ఇక్కడ భగవాన్ చెప్పే సూత్రం ఏంటంటే, అంతా ఈశ్వర సంకల్పంతో నడుస్తూ అంటే ఇంకా మన ప్రయత్నం ఎందుకు, మన సాధన దేనికి అని భగవాన్ అడిగారు. అడిగితే ఏమన్నారంటే, మనస్సు బాహ్యముఖం అవుతాంటే అజ్ఞానం, అంతర్ముఖం అవుతాంటే జ్ఞానం. మనస్సు బాహ్యముఖం అవుతాంటే అశాంతి, మనస్సు అంతర్ముఖం అవుతాంటే శాంతి. నువ్వు ఆ దేహం ప్రారంధాన్ని బట్టి నడుస్తుంది, ఆ కోర్సు తీసుకుని చనిపోతుంది ఏదో రోజున. కానీ ఆ దేహంతో నువ్వు తాదాత్మ్యం పొందకుండా ఉంటే, అంటే ఒక్కోసారి థాట్స్ అండ్ ఎమోషన్స్ ఆలోచనలు వస్తూ ఉంటాయి, తలంపులు వస్తూ ఉంటాయి, ఉద్రేకాలు వస్తాయి. ఒకసారి మనకు చాలా ఉద్రేకం, ఇంట్లో వాళ్ళనే పట్టుకు తిట్టేస్తాం, ఉద్రేకాలు వస్తూ ఉంటాయి. తర్వాత అవసరం లేకుండా ఎమోషన్ వచ్చినప్పుడు మనకు అవసరం లేకుండా ఎదటి వాళ్ళని తిట్టేస్తాం, తర్వాత క్షమార్పణ చెప్పుకుంటాం. క్షమార్పణ చెప్పుకోవడం అంటే అర్థం ఏంటంటే, మన తప్పును మనం అంగీకరిస్తున్నాం అని అర్థం. క్షమార్పణ చెప్పుకోవడం మంచిదే. అంటే ఎవరికైనా మనం క్షమార్పణ చేసి చెప్పామంటే మనం చేసిన తప్పును మనమే అంగీకరిస్తున్నామని దాని అర్థం. క్షమార్పణ అవసరమే. అంచేత ఆకర్షణలు వికర్షణలు లోకంలో చాలా ఎక్కువ ఉంటాయి, రెండూ ప్రమాదమే. నేను మీలో ఎంతమంది ఉన్నారు, కొంతమంది నాకు కొంతమంది పట్ల నాకు రాగం వస్తుంది అనుకోండి, కొంతమంది మనుషులను చూస్తుంటే విరక్తి వస్తుంది అనుకోండి, కొంతమంది మనుషులను చూస్తే ఇష్టం వస్తుంది అనుకోండి, కొంతమంది మనుషులను చూస్తుంటే అయిష్టం వస్తుంది అనుకోండి, మీరు నష్టపోరు, నేను నష్టపోతాను. ఆ రకమైన జీవితం గడుపుతుంటే మనస్సు బాహ్యముఖానికి వచ్చేస్తుంది కానీ అంతర్ముఖానికి వెళ్ళదు. మనకు నిజమైన గురువు లోపలే ఉన్నాడు, ఆడు మన మనస్సును ఆకర్షించుకోడు. అంటే ఇష్టాలు ఎంత ప్రమాదమో అయిష్టాలు కూడా అంతే ప్రమాదం, రాగం ఎంత ప్రమాదమో ద్వేషం కూడా అంతే ప్రమాదం. అంచేత ప్రపంచంలో రకరకాల మనుషులు ఉంటారు, రకరకాల మనస్తత్వాలు ఉంటారు. శరీరాలు తేడా అయినా, మనస్సులు తేడాగా ఉన్నా, వాళ్ళ బిహేవియర్ తేడాగా ఉన్నా, అందరిలోనే సమానంగా ఉన్న వస్తువు సద్వస్తువు ఒకటే, ఉన్న సత్యం ఒకటే. అది మన కామన్ సెన్స్ ఉంటే తెలుస్తుంది. సత్యం అనేది ఒకటిగానే ఉంటుంది కానీ రెండుగా ఉండదు. మీరు ఆ లోపలన్నటువంటి ఆ సత్యం మీకు అనుభవంలోకి వచ్చే వరకు దాని తాలూకు సుఖం తెలియదు, దాని తాలూకు శాంతి తెలియదు, దాని తాలూకు ఆనందం కూడా మీకు తెలియదు. అది నోటితో చెప్పడం కాదు, అది మీకు అనుభవంలోకి రావాలి. దాని అనుభవంలో రాకాలంటే దానికి శీలం ఉండాలి. రామకృష్ణుడు, నేను దగ్గరని అయిపోయాను, మీరందరూ బాగు, నాకు సంపాదించుకుని నాకున్నదంతా మీకు ఇచ్చేసానన్నాడు. ఇది మీకు వెంటనే తెలియదు, తర్వాత కాల ప్రవాహంలో తెలుస్తుంది అన్నాడు. అంటే ఇంద్రియ నిగ్రహం, మనో నిగ్రహం చాలా కష్టం. ఇంద్రియాలు నిగ్రహించుకోవటం ఒకటి, మనస్సు నిగ్రహించుకోవడం ఒకటి, ఈ రెండు చాలా కష్టం. దేవతలకి వేదాల్లో ఇంద్రుని ఎక్కువ పొగిడారు, ఇంద్రుని ఎక్కువ పొగిడారు. ఆ ఇంద్రుడు ఇంద్రియాలు నిగ్రహ ఆ ఇంద్రుడే ఇంద్రియాలు నిగ్రహించుకోలేక అనేక సార్లు బోల్తలకు వచ్చాడని పురాణాలలో చదువుతున్నాడు. అంటే దాన్ని బట్టి ఇంద్రియాలు, ఇంద్రియ నిగ్రహం, మనో నిగ్రహం ఎంత కష్టమో మనకు తెలుస్తుంది. ఆ దేవతలకు కూడా ఎంత కష్టమో మనకు తెలుస్తుంది. ఇక రామకృష్ణుడు చెప్పింది ఏంటంటే, నేను మిమ్మల్ని అనుగ్రహించడం వల్ల, నా శక్తిని మీకు ప్రసాదించడం వల్ల, మీ మనో నిగ్రహం, ఇంద్రియాల నిగ్రహం, వన్ వే ట్రాఫిక్ కింద మీకేం ట్రాఫిక్ జామ్స్ పడకుండా మీరు అతి తేలిగ్గా మీకు ఇంద్రియాలు స్వాధీనంలోకి వస్తాయి, మీ మనసు మీకు స్వాధీనంలోకి వస్తుంది, దాని గురించి మీరు శ్రమ పడక్కర్లేదు. ఎప్పుడైతే మీకు ఇంద్రియాలు స్వాధీనంలో వచ్చినాయో, మనసు స్వాధీనంలో వచ్చిందో, అప్పుడు ట్రూత్ని తొందరగా మీరు రిలేట్ చేయగలరు. మీ మనస్సును బాహ్యానికి వెళ్ళమన్నా వెళ్ళదు. నేను చేసిన తపస్సు అంతా మీకు దారబోసి వెళుతున్నానని చెప్పాడు రామకృష్ణుడు. అంచేత గురు రుణం తీర్చుకోవడం చాలా కష్టం. భగవద్గీతలో 13వ అధ్యాయంలో గురువును ఉపాసించమని చెప్పాడు. గురువు అంటే దేహాత్మ బుద్ధి గల బ్రహ్మాత్మ బుద్ధి గలవాడు గురువు. ఆ దేహంతో తాతాత్మ్యం పొందేవాడు తన ఉనికి దేహానికి అస్తిత్వం చేసుకున్నవాడు ఎవడో గురువు కాదు. అంటే మనోదేహములకు అతీతంగా ఉన్నవాడే గురువు. పరిమితులకి ఒక అద్దుడికి లోబడి ఉన్నవాడు ఎవడో గురువు కాదు. వస్తువు ఈ సర్వాంతర్యామి అంతటా ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు, అక్కడ ఉన్నాడు. దట్ ఈజ్ దిస్, దిస్ ఈజ్ దట్, అదే ఇదే ఇదే అది. జ్ఞానికి లోకం లోకంగా కనపడదు, తన స్వరూపంగానే కనిపిస్తుంది. జ్ఞానికి లోకం తనకంటే సపరేట్గా కనపడదు, అది సపరేట్గా లేదు కూడాను. ఒక మనిషికి ఒక షాడో ఉంది, నీడ ఉంది. ఆ మనిషి షాడో ఆ మనిషిదే. అలాగే నీకు లోపలన్న ఈ స్వరూపానికి ప్రపంచం అంతా షాడో. అయితే షాడో మటుకు నిజం కాదు, నువ్వు నిజమే, నీ షాడో మటుకు నిజం కాదు. అయితే దీనికి మన పురాణాలు శాస్త్రాలు పెద్దలు ఏమని చెప్పారంటే, శీలం గురించి ఎక్కువ చెప్పారు. అంటే శీలం గురించి కాపాడు, శీలాన్ని కాపాడకూడదు. శీలాన్ని కాపాడుకోవాలంటే కత్తి అంచి మీద నడిచేవాడు ఎంత జాగ్రత్తగా నడవాలో, శీలాన్ని కాపాడుకునేవాడు కూడా అంత జాగ్రత్తగా నడవాలి. ఒక ఋషి ఒక మాట చెప్పాడు, ఎందుకు అయ్యా శీలము లేని తెలివితేటలో తెలివితేట లేని శీలము వాడకు ఉపయోగపడుతుంది. మనం ఇండియా తగులడిపోవడానికి కారణం ఏంటంటే, చాలా తెలివైన వాళ్ళు, తెలివి తక్కువ ఎవరు, చాలామంది తెలివైన వాళ్ళు ఉన్నారు. అది దేశం ఎందుకు తగులడిపోతానంటే, శీలంతో సంబంధం లేని తెలివితేటలు. శీలంతో సంబంధం లేని తెలివితేటలు, తెలివితేటలతో సంబంధం లేని శీలము. కొంతమంది శీలం ఉన్నా ముద్దుల కింద ఉంటారు. అంచేది నీకు నీ ద్వారా ఏదైనా సమాజానికి ఉపయోగపడాలంటే ఒక శీలం సరిపోదు, తెలివితో కూడిన శీలం ఉండాలి. అలాగే తెలివి కూడా శీలం కలిగి ఉండాలి. ఈ రెండు ఒక చోట ఉంటే వాడి ద్వారా ఏదైనా సమాజానికి ఉపయోగపడుతుంది, కానీ శీలము లేని తెలివితేటలు, తెలివితేటలతో సంబంధం లేని శీలం ఉంటే సమాజానికి ఏమి ఉపయోగపడదా? రెండు నువ్వు కల్టివేట్ చేయమని ఒక మహాత్ముడు చెప్పాడు, ఒక ఋషి చెప్పాడు. ఆ రెండు కల్టివేట్ చేయి. తర్వాత సాధనకి ఏదైనా ఒక డివైన్ పవర్, హయ్యర్ పవర్, ఏదైనా సహాయం నీకు రావచ్చు. ఆ సహాయం కోసం ఎదురు చూడొద్దు. నువ్వు భగవంతుడు ఒక్కోసారి మన జీవితంలో ఇంటర్ఫీర్ అవుతాడు. మనం కష్టపడతా అంటే రిజల్ట్ ఏదో వస్తుంది. అయితే మనం ఎదురు చూడకూడదు. ఈశ్వరుడు ఆ జీవుని ఎప్పుడు అనుగ్రహిస్తాడు, ఎలా అనుగ్రహిస్తాడు అది ఎవరో చెప్పలేరు. ఆ ముహూర్తం ఆయన పెట్టుకుంటాడు. అయితే సాధన చేసేటప్పుడు పట్టుదల ఉండాలి. నిన్న కావున కెనడీ అండి, ఎవడో కొత్త ప్రెసిడెంట్ అమెరికా, ఒబామా అంటున్నాడు. నేను ఈ రోజున మీకు అందరికీ అమెరికా ప్రెసిడెంట్ కింద కనిపిస్తున్నాను. నేను ఈ ప్రెసిడెంట్ అవ్వటానికి మహాత్మా గాంధీ యొక్క జీవితం యొక్క ప్రభావం నా మీద ఉంది. ఆయన మహాత్ముడే కాదు, మహర్షి కూడాను. ఆయన గురించి నేను చిన్నప్పటి నుంచి అధ్యయనం చేస్తున్నాను. ఈరోజు నేను అమెరికా ప్రెసిడెంట్ అవడానికి కారణం మహాత్మా గాంధీ ఇన్ఫ్లుయెన్స్ నా మీద చాలా ఉంది. ఈరోజు నేను అమెరికాకి ప్రెసిడెంట్ అయ్యి మీ కళ్ళ ముందు నేను కనిపిస్తున్నానంటే మీ జాతిపిత గాంధీజీ ప్రభావం చెప్పుకున్నాడు. అది దాచుకోలేదాను. నేను ఆడంబరం లేకుండా, నిరాడంబరంగా, డాబు దర్పం లేకుండా, తను తాను పొగుడుకోకుండా, గర్వం లేకుండా నన్ను పార్లమెంట్లో ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడాడు. సర్వసాధారణంగా అధికారం వచ్చిన వాళ్ళకి దర్పం వస్తుంది. భగవద్గీతలో జ్ఞాని లక్షణాలు చెబుతూ చాలామంది వాళ్ళని వాళ్ళని పొగుడుకోవటం అలవాటు, వాళ్ళని వాళ్ళని పొగుడుకోవటం అలవాటు. మీరు ఎవరైనా ఏ మనిషినైనా అక్కడ ఇండివిజువల్ కనిపిస్తున్నాడంటే, వ్యక్తి కనిపిస్తున్నాడంటే, ఆడు తప్పనిసరిగా వాడిని వాడు పొగుడుకుంటాడు. వాడిని వాడు పొగుడుకునేవాడు అది జ్ఞాన లక్ష్యం కాదు, అజ్ఞాన లక్ష్యం, అవిద్య లక్ష్యం. అక్కడ మలదోషం ఉందని భగవద్గీతలో భగవంతుడు చెప్పాడు. ఆడికి మలదోషం ఉంది కాబట్టి అలా పొగుడుకుంటున్నాడు. అజ్ఞాన లక్ష్యమే కానీ జ్ఞాన లక్షణం కాదని. చాలామందికి నేను చాలామంది పెద్దవాళ్ళని చూశాను, వాళ్ళకి స్తోత్రాలంటే బాగా ఇష్టం. మీరు ఆ మీరు కూడా ఏదో విష్ణు సహస్రనామాలు చదివి, శివ సహస్రనామాలు చదివి మీరు దేవుణ్ణి పొగుడుతున్నారు. అలా మన నాయకులు కూడా వాళ్ళని పొగడతాను కావాలి. వాళ్ళకి పంచరత్నాలు రాస్తూ ఉండాలి వాళ్ళకి. సర్వసాధారణంగా ప్రతి మనిషిలోనూ బలహీనత ఏంటంటే ఆత్మస్తుతి పరనందాలు. ఈ రెండు జనలుగా అందరి మనుషుల్లో ఈ బలహీనత కనిపిస్తూ ఉంటుంది. అంచేత నువ్వు గర్వం లేక, గర్వం ఉంటే నిన్ను పొగుడుకోవడం అలవాటైతే నీ గర్వం లోపల ఇసుమంతయ్య ఉన్నా, అంటే వ్యక్తి భావన ఇసుమంతయ్య ఉన్నా, నీకు సత్యసాక్షాత్కారం పొందాలనేటువంటి తపన పట్టుదల నీకు లోపల నుంచి రాదు అన్నాడు. జ్ఞానం అనేది పైనుంచి పోసేది కాదు, లోపల నుంచి ఊరేది. మన కృషి 100% మన స్వయంగా మన కృషి మనం చెయ్యాలి. ఎవరు వచ్చి మనకు ఉపకారం చే, మీరు విష్ణు సహస్రనామాలు చదువుతున్నారు, శివ సహస్రనామాలు చదువుతున్నారు, ఫోటోలు అక్కడ పెట్టుకుంటున్నారు, అంటే మీ బిహేవియర్ ప్యాటర్న్ చూడకుండా, మీ డే టు డే లైఫ్ అబ్జర్వ్ చేయకుండా భగవంతుడు కఠినమైన పరీక్షలు పెట్టిన మీరు ఇంద్రియ నిగ్రహంలో, మనో నిగ్రహంలో ఫెయిల్ అవుతున్నారా ఫెయిల్ అవ్వకుండా చూసుకోకుండా మీ పొగడ్తను చూసి ఏ దేవుడు మీకు ఆత్మజ్ఞానం ఇవ్వడం. మరి ఎందుకయ్యా విష్ణు సహస్రనామాలు, శివ సహస్రనామాలు, లలిత సహస్రనామాలు ఎందుకంటే భగవంతుడితోటి ఒక మానసికమైన అనుబంధం మనకు రావటానికి చేస్తుంది. ఆయన రూపాన్ని ధ్యానం చేసుకోవడం, ఆయన నామాన్ని స్మరించుకోవడం అందరికీ ఫేవరెట్ గాడు ఉంటారు. ఫేవరెట్ గాడు ఉంటే మంచిదే, మనకు శరీర భావన ఉంది. మన అందరం శరీరంతో తాదాత్యం పొందుతాం, మన పేరుతో తాదాత్యం పొందుతాం. అందరికీ పేర్లు అంటే బాగా ఇష్టం. ఈ శవం తల్లి కడుపులోంచి బయటకు వచ్చాక దానికి పేరు ఏదో పెడతారు, దాని అదే ఆ పేరుతో ఆ పేరు వేసుకుని ఇటు తిరుగుతూ ఉంటాడు. ఆ పేరు ఆ గోడ మీద రాస్తేనే కానీ ఇటు సంద ఇవ్వడు. అంటే ఏంటి, పైగా బొమ్మ కూడా వేస్తారని ఏదైనా అడుగుతాడు. అంటే వాడు దేహాన్ని, వాడి దేహానికి ఆ శవానికి ఒక పేరుని వాడు గ్లోరిఫై చేసుకుంటాడు. అంటే ఆడికి ఆత్మజ్ఞానం అంటే రెండు నువ్వు కాదు. ఇది మన అందరికీ లోచూపు రాకపోవడానికి కారణం రెండే కారణాలు. మన దేహం చుట్టూరు మనం తిరుగుతాం, మన ఆ దేహానికి ఉన్న పేరు చుట్టూరు తిరుగుతాం. మనకు నామబుద్ధి పోలేదు, రూపబుద్ధి పోలేదు. మీరు ఎన్ని శాస్త్రాలు చదివినా, ఎంతమంది దేవతల్ని పూజించినా, ఎంతమంది పెద్దలను దర్శించినా ఈ రూపబుద్ధి నామబుద్ధి లేకపోతే ఉండటం వల్ల, రూపబుద్ధి నామబుద్ధి ఉంటే మీకు సత్య సాక్షాత్కారం కరగదు. యు మస్ట్ నో ద ట్రూత్, యేసు అంటాడు. యు మస్ట్ నో ద ట్రూత్, యు షుడ్ నో ద ట్రూత్, అండ్ ద ట్రూత్ షాల్ మేక్స్ యూ ఫ్రీ. ఈ కబుర్ల వల్ల, కాకరకాయల వల్ల ఇది పరిష్కారం కాదు. స్వర్గరాజ్యము నీ హృదయంలో ఉన్నది, నిర్వాణ సుఖం నీ హృదయంలో ఉన్నది, ఆ పూర్ణ సుఖం, పూర్ణ శాంతి, వెలితిలేని సుఖం, వెలితిలేని శాంతి నీ హృదయంలో ఉన్నది. అది డిపెండెంట్ కాదు, ఇండిపెండెంటే. ఆ ట్రూత్ ఉన్న వస్తువుని ఉన్నట్టుగా నువ్వు రియలైజ్ చేయకపోతే నీ జీవితానికి ఇంకా స్వేచ్ఛ లేదు. దుఃఖంలోంచి బయటకు రాలేవు, పునర్జన్మలోంచి బయటకు రాలేవు, అశాంతిలోంచి బయటకు రాలేవు, క్షోభలోంచి బయటకు రాలేవు. సత్య సాక్షాత్కారం, సత్యం అంటే వ్యవహారిక సత్యం కాదు, పారమార్థిక సత్యం. వ్యవహారిక సత్యాన్ని రిలేటివ్ ట్రూత్ అంటారు, పారమార్థిక సత్యాన్ని అబ్సల్యూట్ ట్రూత్ అంటారు. ఆ పారమార్థిక సత్యం ఈ దేహంతో ఎంత మనకు తాదాత్యం ఉందో, ఈ మనస్సుతో మనకి ఎంత వరకు తాదాత్యం ఉందో, మన ఇంద్రియాలతో మనకి అందరికీ ఎంత తాదాత్యం ఉందో, అంత తాదాత్యం నీకు నీ హృదయంలో ఉన్నటువంటి సత్యంతో అంత తాదాత్యం నీకు లేకపోతే ఒట్టి కబుర్లు కాదు. అంత డైరెక్ట్ ఎక్స్పీరియన్స్ నీకు ట్రూత్, నీ హృదయంలో ఉన్న ట్రూ ఆ సత్యంతో అంత డైరెక్ట్ ఎక్స్పీరియన్స్ నీకు రాకపోతే ఈ అజ్ఞానంలోంచి, అభివృద్ధిలోంచి, మాయలోంచి నీ విడుదల పొందే అవకాశం లేదు. అంతే, మీరు చేసే పూజల వల్ల దేవుడు మోసపోతాడని ఊహించొద్దు. మనుషులు మోసపోవచ్చు. మీరు ఎవరైనా మంత్రి గారు ఇస్తారు, ఇంక పంచరత్నాలు రాసి మీ ఊళ్ళో చెరువు తవ్వించుకోవచ్చు కావాల్సి ఉంటాయి. అంటే అండి, ఇవన్నీ జీవలక్షణాలు. జీవలక్షణాలు ఉన్నప్పుడు పొగడ్తలు ఉపయోగపడతాయి, కానీ జీవలక్షణాలు లేనప్పుడు పొగడ్తలు ఏమి ఉపయోగపడవు. అంచేత ప్రకృతిని దాటాలంటారు. ప్రకృతిని ఓవర్కమ్ చేయకుండా, జీవలక్షణాలు ఓవర్కమ్ చేయకుండా నీకు జ్ఞానం కలిగే అవకాశం లేదు. అంచేత నీకు జ్ఞాన సంపద రావాలంటే గుణ సంపద రావాలి. అయితే గుణం కూడా మనసుకు సంబంధించిన విషయాలే. గుణ సంపద లేకుండా జ్ఞాన సంపద రాదు. అంచేత మీరు ఎక్కడా అనురాగం పెట్టుకోవద్దు, అసహ్యం పెట్టుకో. మీరు ఎక్కడైతే ఏ మనిషిని చూసి అసహించుకుంటున్నారో ఒకసారి మీ మనస్సు అక్కడికి వెళ్ళిపోతుంది. బాహ్యముఖానికి వచ్చేస్తారు. ఏ మనసును చూసి అనురాగం పెంచుకుంటున్నారు, అక్కడికి మీ మనసు వచ్చేస్తుంది. అక్కడ కూడా మీరు అంతర్ముఖం కాదు. ఎక్కడ అసహ్యం వద్దు, దృష్టి అంతా భగవంతుడిది. మీకు ఇష్టం రాచాల న్యూట్రల్గా ఉండండి. అంతేగాని ఎక్కడ అనురాగం పొందొద్దు, ఎక్కడ అసహ్యం పెట్టుకోవద్దు. ఒక మనిషిని చూసి మీరు అసహ్యం పెట్టుకుంటే అంటే వాడి పట్ల మీకు నెమ్మదిగా ద్వేషం వస్తుంది. ద్వేషం వచ్చి మీ మనసు బాహ్యముఖానికి వెళ్ళిపోయి మీ పతనావస్థకి మీ ద్వేషమే దారి చూపిస్తుంది. మీ పతనావస్థకి మీ దారి మీ ద్వేషమే దారి చూపిస్తుంది. ఈ రెండు మాటలు జ్ఞాపకం ఉంచుకోండి. అదేంటంటే మీకు తెలివి, మీకు వివేకం ఎంత ముఖ్యమో శీలం కూడా అంతే ముఖ్యం. శీలం ఎంత ముఖ్యమో వివేకం కూడా అంతే ముఖ్యం. మనకి రామకృష్ణ పరమహంస గారికి వైరాగ్యం ఉంది, మనకు కూడా వైరాగ్యం ఉంది. బుద్ధిగా చెడ్డోళ్ళం కాదు మనం. రామకృష్ణ పరమహంస గారికి ఉన్నంత వైరాగ్యం లేకపోయినా మనకు కూడా వైరాగ్యం. ఇంట్లో పేచీలు వస్తాయి అప్పుడప్పుడు, అప్పుడు మనకి వైరాగ్యం వచ్చేస్తుంది. ఇంట్లో ఒకరినొకరు దెబ్బలాడుకుంటూ ఉంటారు, తిట్టుకుంటూ ఉంటారు, అప్పుడు వైరాగ్యం వచ్చేస్తుంది. ఎందుకు ఈ సంసారం అనుకుంటారు మనం, ఎందుకు వచ్చిన సంసారం ఇవ్వడం. మీరు ఎప్పుడైనా మీ అనుభవం చెప్పండి, మీరు అంత వైరాగ్యం లేకుండా ఉన్నారా? మీరు ఎప్పుడో వస్తూ ఉంటాను. మీకు ఎంతో కొంత వైరాగ్యం ఉంది. అప్పుడప్పుడు ఇంట్లో పేచీలు వచ్చినప్పుడు, ఏదైనా వ్యవహారాల్లో నష్టం వచ్చినప్పుడు, వ్యాపారంలో నష్టం వచ్చినప్పుడు మీకు విరక్తి వస్తుంది. విరక్తి వచ్చేది వైరాగ్యం వస్తుంది. మీకు వివేకంలోంచి విజ్ఞానంలోంచి వైరాగ్యం రాదు, విరక్తిలోంచి వైరాగ్యం వస్తుంది. అది నెల పడదు. భార్య భర్త దెబ్బలాడుకుని ఒకసారి భర్తకి వైరాగ్యం అయింది, భార్యకి అయితే మళ్ళీ 3 రోజులకి కలిసిపోతారు. అది వాళ్ళకి ఏంటి అది వయ్యాలే వైరాగ్యాలే. ఇంట్లో వాళ్ళకి చాలా పేచీలు వస్తాయి. ఏదో ఆస్తి గురించో సంపాదన గురించో ఏదో మాట మాట అనుకోవటం వైరాగ్యం. అంటే మనం బొత్తిగా వైరాగ్యం లేకుండా లేదు, అప్పుడప్పుడు వస్తుంది మనకు. అయితే ఈ వైరాగ్యాలు మనకు ఎలా వస్తున్నాయి? పరిస్థితులు మనకు ప్రతికూలంగా ఉన్నప్పుడు, మనం అనుకున్నది జరగనప్పుడు, ఏది అనుకుంటే అదే జరగటం అంటూ ఉంటారు కొంతమంది. ఒకటి కలిసి రావటం లేదని అప్పుడు మనకి వైరాగ్యం వస్తుంది. అయితే రామకృష్ణుడికి కానీ రమణుడికి కానీ అష్టావక్రుడికి కానీ వాళ్ళకి వైరాగ్యం వస్తే అది చెడదు, అది పోదు, అది పెర్మనెంట్గా ఉండిపోతుంది. ఇంచేత కారణం, బయట కారణాల వల్ల వాళ్ళకి వైరాగ్యం వస్తే రాదు. వాళ్ళకి వాళ్ళకున్న ప్రజ్ఞ వల్ల, వాళ్ళకున్న వివేకం వల్ల ఇది ప్రపంచము అసత్యము. ప్రపంచము నిజం కాదు. ప్రపంచంలో ఏ వస్తువు కూడా నిజం, ఏ ఆబ్జెక్టు నిజం కాదు. ఆబ్జెక్ట్లో ఉన్న మిథ్యాత్వం, ఈ లోకంలో కనిపిస్తున్న మనుషుల యొక్క మిథ్యాత్వం వాళ్ళకి అనుభవంలోకి వచ్చిన తర్వాత అప్పుడు వైరాగ్యం వస్తుంది. వాళ్ళకి వివేకం వల్ల వైరాగ్యం వస్తుంది. మనకి ఇంట్లో ఎప్పుడైనా పేచీల వల్ల విరక్తి వల్ల మనసుకు విరక్తి వచ్చినప్పుడు వైరాగ్యం వస్తుంది. అంచేది వాడు వైరాగ్యం నిలబడుతుంది, మన వైరాగ్యం నిలబడదు. మనకి వస్తూ ఉంటుంది. ఒక కారణం వల్ల వైరాగ్యం వస్తే ఆ కారణం పోయినా వైరాగ్యం పోతుంది. అలాగే ఏదైనా కారణం వల్ల మన శరీరానికి జబ్బు చేస్తే డాక్టర్లు ఆ కారణం తీసేస్తే జబ్బు పోతుంది. అది ఏదో కారణం వల్ల వైరాగ్యం వస్తుంటే కారణం పోయినా వెంటనే వైరాగ్యం కూడా పోతుంది. అవివేకం వల్ల లోపల వస్తువు చేతికి దొరకటం వల్ల దాన్ని ఇండైరెక్ట్గా కాకుండా డైరెక్ట్గా ప్రత్యక్షంగా దాన్ని రియలైజ్ చేయటం వల్ల, దాన్ని దర్శించడం వల్ల, లోపల ఉన్న వస్తువును దర్శించడం వల్ల లోకంలో ఉన్న అశాశ్వతం, లోకంలో ఏ వస్తువు వాడికి నిజంగా కనపడ చూస్తూ ఉంటాడు. మనలేగాడు వస్తువుని చూస్తూ ఉంటాడు, ప్రపంచాన్ని చూస్తూ ఉంటాడు. ఎక్కడ వాడికి ఆకర్షణ కలగదు. ఇంచేటంటే అది నిజం కాదన్న వాడికి తెలుస్తూ ఉంటుంది. అంటే అది ఊహించుకోవడం కాదు, ప్రాక్టికల్గా తెలుస్తూ ఉంటుంది. అంటే వాడు వైరాగ్యం పెర్మనెంట్గా ఉంటుంది, మన వైరాగ్యం తాత్కాలికంగా ఉంటుంది. వాడి వైరాగ్యం వల్ల జ్ఞానం కలుగుతుంది, కానీ మన వైరాగ్యం వల్ల మనకు వచ్చే జ్ఞానం కలదు. ఏం చేయాలి? వివేకంలోంచి, విజ్ఞానంలోంచి, దానివల్ల మనకు రాలేదు. ఏదో లోక కారణాల వల్ల వచ్చిన వైరాగ్యం నిలబడదు. రమణ మహర్షి గారు ఏమన్నారంటే, శాస్త్రంలో వైరాగ్యం లేకుండా జ్ఞానం కలగదని చెప్తే అలా వైరాగ్యానికి జ్ఞానానికి తేడా లేదని చెప్పారు. ఆయన ఒక మనిషికి నిజమైన వైరాగ్యం అంటే వాడు జ్ఞానే, బ్రాహ్మస్థితి పొందినవాడు. బ్రాహ్మస్థితి పొందినవాడు వైరాగ్యం లేకుండా ఉండలేడు. ఆ రెండు ఒకటేనైనా భగవాను తరచుగా చెబుతూ ఉండేవారు. నాలుగు మాటలు భగవాన్ శరణాగతి గురించి చెప్పారు. శరణాగతి ప్రశ్నలు వేసేవాడు కానీ ఆలోచించవలసిన వాడు కానీ ఎప్పుడు ఉండడు. లక్ష్మణుడు శరణాగతి అంటే, మనం రామాయణం చదివేటప్పుడు లక్ష్మణుడు రాముడికి చేసిన శరణాగతి మన అందరికీ ఆదర్శం. ఎప్పుడు పెద్దరకం రాముడికి ఇచ్చాడు కానీ తాను పెద్దరకం తీసుకోలేదు. పంచవటిలో పంచవటి మన భక్తులు కొంతమంది చూశారు కాశీ వెళ్ళినప్పుడు. ఆ పంచవటిలో పర్ణశాల నియమించాడు. ఆ పంచవటిలో ఉండేవారు. ఆ పంచవటి స్థలం ఏళ్ళది కాదు, శివుడిది. ఆ పంచవటి స్థలం రాముడిది, లక్ష్మణుడి కాదు, శివుడి స్థానం అది పంచవటి. ఆ చిన్న చిన్న కొండ కింద ఉంటుందేమో అది, మీరు చూశారు, నేను చూడలేదు. పంచవటి కాశీ వెళ్ళిన వాళ్ళు చాలామంది చూసి వస్తున్నారు. ఇది చిన్న పక్కన మందాకిని నది ఉంటుంది, పక్కన ఏముంటుంది, మందాకిని నది ఉంటుంది. ఆ రాముడు సీత ఆ మందాకిని నది పక్కన కూర్చున్నారు. ఎప్పుడైనా ఒకసారి సీత ఉంది మందాకిని, ఆ మందాకిని నది అంటే రాముడికి ఎంత ఇష్టం అంటే రోజుకి మూడు పూటలు స్నానం చేసేవాడు. నీళ్ళు అంత స్వచ్ఛముగా ఉంటాయి. ఒకసారి ఈవినింగ్ టైంలో ఆ మందాకిని నదిని పక్కన కూర్చుంటే సీత రాముడితోటి, సీతమ్మ ఈ నీళ్ళు ఎంత స్వచ్ఛంగా ఉన్నాయి, మన ముఖం స్పష్టంగా కనిపిస్తుంది ఆ నీటిలో, మన ప్రతిబింబం పరిశుద్ధమైన అద్దంలో మన ముఖం చూసుకుంటే ఎంత బాగా కనిపిస్తుంది ఆ నీళ్ళందరూ కూడా, అలా కనిపిస్తుంది మనకు షాడోస్ అని సీతమ్మ. సీతమ్మా నిజమే, ఆ నీళ్లు చాలా పరిశుద్ధంగా ఉన్నాయి. ఎంత పరిశుద్ధంగా ఉన్నాయి, సత్పురుషుడు హృదయం లేక ఉన్నాయి. హోలీ మ్యాన్ యొక్క సత్పురుషుడు హృదయంలా ఉన్నాయట నా నీళ్ళు అంటే పరమ పవిత్రుడు హృదయం ఎంత స్వచ్ఛంగా ఉంటుందో ఈ మందాకిని నదిలో నీళ్లు కూడా అలాగున్నాయి. అటువంటి పరమ పవిత్రుడిని వాడి జ్ఞానం కోరిక వాడినే వరించి 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 వచ్చేవాడికి ఆత్మజ్ఞానం మీద పడుతుంది. ఇంతకీ ఏం చెప్తున్నారంటే, శరణాగతి ఎలా ఉండాలంటే, ఇప్పుడు మన అందరికీ పెద్ద రకాలు కావాలి. మనకి శరణాగతి ఏంటి, అందరికీ పెద్ద రకాలు కావాలి. ఈ మధ్య నాకు కావాలి కాకినాడ పుట్టిలో హైదరాబాద్ వస్తారు. మా ఇంటికాడ పరిస్థితి ఏం బాగోలేదు అంది ఆవిడ బ్రాహ్మణ. ఏంటో మీ అత్తగారు, మీ మామగారు, మీ హస్బెండ్ నేను బాధిస్తున్నారా అన్నాను. బాధించడం లేదండి, ఇంట్లో ఏం జరుగుతుందో నాకు చెప్పకుండా చేసేస్తారండి. నీకు పెళ్ళి అన్నాళ్ళు అయింది, రెండేళ్ళు అయింది, అప్పుడే పెద్దరకం ఇచ్చేస్తారు నీకు. అమ్మాయి పెళ్ళి అయ్యి రెండేళ్ళు అయింది, అప్పుడే పెద్దరకం కావాలట, నాతో సంప్రదించేయాలి కదా అంటుంది. నీతో సంప్రదించకపోతే నీకే లాభం అది, అందులో నీకు ఇన్వాల్వ్మెంట్ ఉండదు. అదే తల్లి తండ్రి కొడుకు ఏదో మాట్లాడుకుంటున్నారో ఏదో చేసుకుంటారు. ఇప్పుడు నీతో సంప్రదించారనుకో, తెలిసి తెలియని మాటలు చెబితే కుటుంబం నష్టపోతుంది కదా, నీ వయసు ఎంత అసలు. అంచేది నీతో సంప్రదించకపోవడం నీకు లాభం అని తెలియటలేదు, నీకు పొగరబోత్తనం ఎక్కువగా ఉంది, నాతో చెప్పి చేయాలి కదా అంటుంది. దానికి పెళ్ళయి 2 ఏళ్ళు అయింది. ఇంకా వాళ్ళకి ఆత్మజ్ఞానం ఏంటి? యా నేను ఎవరైనా బాధిస్తున్నారా అన్నాను. బాధించలేదని నాతో చెప్పకుండా ఇంట్లో వ్యవహారాలు చేసేస్తున్నారు. అంటే ఇదేంటి పొగరబోత్తనం? కాకపోతే ఏంటది? ఆవిడతో చెప్పడానికి అసలు ఆవిడకి మెచ్యూరిటీ ఏముంది? అప్పుడు మనం ఎవరైనా ఏదైనా సలహాడితే మన చేతకాన్ని సలహాలు చెప్పకూడదు, మనకు తెలియదు అని చెప్పేయాలి. మాకు తెలియదండి, మీరు ఏదైనా అమలాపురం వెళ్ళి ప్లేడర్ గారిని అడిగి తెలుసుకోండి అని చెప్పాలి. అన్నిటికీ మనం సిద్ధమైతే చూచి చింతించి మేనుందాకి పక్వం చేసి నీవేలు బ్రోము అరుణాచరా. అది మెచ్యూరిటీ. మనకు మెచ్యూరిటీ లేనప్పుడు మనం తప్పు నిర్ణయాలకు వస్తాం, కానీ రైట్ థింకింగ్లోకి రాము, రైట్ కంక్లూజన్లోకి రాము. నువ్వు అదృష్టవంతు రాడమ్మా, నీతో సంప్రదిస్తే చాలా గొడవలు ఉన్నాయి, నీకు చేతకాంతనం నీకు. పైగా ఇంటి పరిస్థితులు నీకు ఏమి తెలుస్తుంది, హైదరాబాద్ పరిస్థితులు ఏమి తెలుస్తే. పైగా మీ మామగారు ఏమో డివో చేసి రిటైర్ అయ్యాడు, నీ మాత్రం తెలియదు. అట్లా మీ మామగారికి ఉన్నారే, వాళ్ళు ఏ పని చెప్తే ఆ పని చేసి పడి ఉండమని చెప్పాను. ఈవిడితో సంప్రదించాలి అట్లా ఇంట్లో ఏది చేసిన. ఇప్పుడు పెత్తనం కావాలన్నమాట వాళ్ళకి. కొంతమందికి పెత్తనం కావాలి. ఎందుకే ఈ మాట ఎందుకు చెబుతున్నారంటే, శరణాగతి సందర్భంలో పంచవటికి వచ్చాక ముందు శివుడికి తెలియపరిచారు. అంటే పెద్దలకు ఏంటి, మీ ఇంట్లో 4 రోజులు మేము ఉంటామని చెప్పాలి కదా. వెళ్ళేటప్పుడు వాళ్ళప్పుడు చెప్పకుండా వాళ్ళు ఇంట్లో దూరితే ఎలా ఉంటుంది? అండ్ మేము ప్రస్తుతం ఇబ్బందులు ఉన్నా మీ ఇంట్లో 10 రోజులు ఉంటామని చెప్పాలి కదా. చెప్పి వెళ్ళాలి కదా, మనం చెప్పకుండా వెళ్ళి ఆ గదులను ఆక్రమించుకుంటే ఎలా ఉంటుంది? ఆ శివుడికి తెలియపరిచారు వాళ్ళు, ఇలా మీకు మీ కొండ మీదే వచ్చి మేము ఏదో తాత్కాలికంగా కొన్ని రోజులు ఉంటాం, అరణ్యవాసం. మా తండ్రి గారి ఆజ్ఞ అనుసరించి అరణ్యవాసానికి వచ్చాం. అదే అరణ్యవాసం ఉన్నంతకాలం ఇక్కడ ఉండవు, ఏదో కొంతకాలం ఉంటాం. మరి వాడు తిరిగి ఏమని కౌలు పెట్టాడు? పైది కిందదే కట్టుకుంటే రండి అన్నాడు. వాడన్నాడు శివుడు, మీరు రావచ్చు, ఈ కొండ మీదకి రావచ్చు, అభ్యంతరం లేదు. పైది కట్టుకోవాలి, కింద కట్టుకోవాలి, కిందదే ఆ 2 కట్టుకుంటే రండి అన్నాడు. కిందదంటే గుహ్యేంద్రము, పైదేమో జిహేంద్రము. పైదేంటిది? అది ఆ 2 మూసుకుంటే రండి, లేకపోతే రావద్దు పోమన్నాడు. ఒక పైది కట్టుకుంటే సరిపోదు, కిందది కూడా కట్టుకోవాలని. పైదేంటి? జిహేంద్రం. ఇంద్రియాల్లో 2 ఇంద్రియాలు కష్టం, కిందది గుహ్యేంద్రం. కిందేమి? అది కర్మేంద్రియాల్లోకి వస్తుంది. ఈ గుహ్యేంద్రియం, జిహేంద్రియం 4 జ్ఞానేంద్రియమే కానీ 100 మటుకి కర్మేంద్రియంలోకి వస్తుంది. వాడు ఏమన్నాడంటే, ఇంత వివరం చెప్పలేదు శివుడు. అంతే, అది తెలివైన వాళ్ళే కదా రాముడు లక్ష్మణుడు. పైది కిందదే కట్టుకుంటే రండి అన్నాడు. జిహేంద్రియం గుహ్యేంద్రియం చెప్పడం వీళ్ళు తెలిసిపోతున్నాయి కదా, దానికి అంగీకరించారు వాళ్ళు. అసలు అది కట్టుకునే ఉన్నారు కదా వాళ్ళు, అంగీకరించడం అది కట్టుకునే ఉన్నారు. ఇప్పుడు ఎందుకు ఈ మాటలు మీకు ఎందుకు చెబుతున్నానంటే, ఈ కొండపైకి వచ్చాక శివుడు ఆజ్ఞ తీసుకుని, లక్ష్మణ ఇక్కడ మనం పర్ణశాల వేసుకోవాలి, వర్షం వస్తూ ఉంటుంది, ఎండ వస్తూ ఉంది, నీడ ఉండాలి కదా మనకి. ఈ కొండ మీద ఎక్కడో చోట చిన్న కుటీరం అయ్యన్నాడు. ఆ స్థలం మీరు చూపించండి, కుటీరం నేనే వేస్తాను, ఆ స్థలం మీరు చూపించండి అన్నాడు. అంటే లక్ష్మణ రాముడితో చెప్పాడు, లక్ష్మణ స్థలం ఎక్కడ వేయమంటారో చెప్పండి, అక్కడ వేస్తాను. అంటే రాముడు ఏమన్నాడు, నువ్వు చూసి ఎక్కడ బాగుంటే అక్కడే ఇవయ్యా, నువ్వు చూడేది స్థలం ఎక్కడ, ఈ కొండ మీద ఎక్కడ బాగుంటుంది అక్కడే కుటీరం నిర్మించన్నాడు. నాకు అప్పుడే పెద్ద అరకం ఇవ్వకండి, నేను అప్పుడే పెద్దవాడిని చేసేయకండి, మీరు పలానా చోట కుటీరం నిర్మించమని చెప్తే నేను కుటీరం నిర్మిస్తాను, లేకపోతే నిర్మించను, అది శరణాగతి. శరణాగతి అంటే అది కంప్లీటెస్ట్ సరెండర్ టు ది విల్ ఆఫ్ శ్రీరామ. ఇప్పుడు పెళ్లి కూతుర్లు కూడా కొంతమంది అబ్బాయిని నేనే చూసుకోవాలంటారు. ఈ మధ్యన హైదరాబాద్లో ఒక అమ్మాయి, అమ్మాయి ఏమో అమెరికాలో ఉంటుంది, అబ్బాయి ఏమో ఇండియాలో ఉంటున్నాడు, సంబంధం నడుస్తుంది. నువ్వు వచ్చి ఇండియా వచ్చి అబ్బాయిని చూసుకొని ఇంక నచ్చే చేస్తా ఉన్నారు. మీరు నాకేమవుతారు, తల్లిదండ్రులు అవుతారు. నా క్షేమం మీరు కోరతారు, లేదా నా క్షేమం మీరు కోరతారు. అందుచేత అబ్బాయిని మీరే చూడండి, అబ్బాయినే మీరే చూడండి. పశ్చాత్త నేను వచ్చి మీకు నచ్చిన అబ్బాయిని మాకెందుకు, నాకెందుకు నచ్చడం? మీరు నాకు విరోధులని నా క్షేమం కోరేవాళ్ళ, నా క్షేమం కోరేవాళ్ళు. మీకు నచ్చితే సంబంధం కుదరచండి, మీకు నచ్చకపోతే సంబంధం మానేయండి అని అమ్మాయి చెప్పి అది సర్రండరు. అందరూ మేమే చూసుకుంటా ఉన్నారు. కొన్ని పరాయి వాళ్ళు అయితే అమ్మాయి డౌట్ చేయొచ్చు, తల్లిదండ్రులు ఏంటి, ఏ పిల్లలు ఏ తల్లిదండ్రులు క్షేమం తీరకుండా ఉండరు కదా. ఆ సామెతోటి ఉంది, చెడ్డ సంతానం ఉంటారు కానీ చెడ్డ తల్లిదండ్రులు ఉండరని. సంతానం చెడ్డ సంతానం ఉంటారు కానీ ఎక్కడ కూడా చెడ్డ తల్లిదండ్రులు ఉండరని. వాళ్ళు లోకం క్షేమం కోరకపోయినా వాళ్ళ సంతానం క్షేమం కోరుకుంటారు. వాళ్ళ కష్టపడేది కూడా అందుకే కదా, వాళ్ళు కష్టపడి సంపాదించుకునేది కూడా వాళ్ళ కోసమే కదా, అది సరెండర్. ఏమన్నా మా అమ్మాయి ఆ తల్లి అన్నారు, నా మా అమ్మాయి మమ్మల్ని ఇరుకులో పెట్టేస్తానండి, అది వచ్చి చూసుకుంటే బాగుండు, నీకు నచ్చే సంబంధం కుదిర్చేయాలంటే పొద్దున్న ఏం తేడా వస్తే ఏమో వద్దని, తేడా లేదు ఏం లేదు, నీకు నచ్చే చేసేయండి అని చెప్పు. మీరు అబ్బాయితో స్వయంగా మాట్లాడండి, మీరు వెళ్ళి చూడండి, ఓ అరగంట మాట్లాడండి, నీకు నచ్చే నచ్చాడని చెప్పండి, నచ్చకపోతే నచ్చలేదని చెప్పండి. అంటే నీకంటే ఎక్కువ మెచ్యూరిటీ అబ్బాయికి, అమ్మాయికి ఉండదు కదా, మీకు ఎలా బాగుంటే అలా చేసి నా అమ్మాయి మీకు శరణాగతి చేస్తానని చెప్పాను లక్ష్మణుడిలాగా. ఇప్పుడు ఇక ఏమంటున్నాడండి, శరణాగతి అయిన వాడికి ప్రశ్నలు ఉండవు, ఆలోచించవలసిన బాధ్యత ఉండదు. ఈ కోడలి పిల్ల డిఈఓ రిటైర్డ్ డిఈఓ గారికి ఏం చెబుతుందండి ఆ సలహా? డిఈఓ చేసిన రిటైర్ అయిన వాడికి ఈ కోడలి పిల్ల ఏం చెబుతుంది, దీని వయసు ఎంత అసలు, దాంతో సంప్రదించాలని అది ఒక రకంగా పొగరబోతాను. అదేంటది, అది మెచ్యూరిటీ లేదని వాళ్ళకి. కొంతమంది మంచివాళ్ళే ఉంటారు, మెచ్యూరిటీ ఉండదు. ఇప్పుడు భగవాన్ అక్షరమానవాళ్ళు ఏం చెప్పారంటే, చూచి మెచ్యూరిటీ లేకుండా ఆత్మజ్ఞానం రాదు. అసలు ఆత్మానుభవం పొందడానికి ఫిట్ అవ్వడు అసలు. ఇప్పుడు ఉద్యోగం వచ్చినా రాకపోయినా ఉద్యోగానికి సంబంధించిన క్వాలిఫికేషన్ మనకు ఉండాలి కదా, సెలక్షన్లో పోవచ్చు మనం. అంటే అసలు మెచ్యూరిటీ లేనివాడు ఆత్మజ్ఞానం రావచ్చు, వాడికి రాకపోవచ్చు. అసలు మెచ్యూరిటీ లేనివాడు మొగ్గ, ఆ పరిపక్వత లేనివాడు, బుద్ధి యొక్క పరిపక్వత లేనివాడు, ఆ బ్రెయిన్లో మెచ్యూరిటీ ఉంది, మెచ్యూరిటీ లేని వాడికి మాట్లాడేప్పుడు తెలిసిపోతుంది అసలు. వాడు ఏమన్నాడు జార్జి వాషింగ్టన్ ఏమన్నాడు, నేను ఎవరిని, మా అమ్మ చెప్పింది ఎవరిని చూసి అసూయ పడవద్దని. నేను ఇప్పుడు ఆడు ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, ఇప్పుడు నేను ఎవరిని చూసి అసూయ పడటం లేదు. ఎందుకు అసూయ పడటం లేదంటే, నాకు స్వార్థం ఉంది, నన్ను నేను పాడు చేసుకోవడం నాకు ఇష్టం లేదు, అంచేత అసూయ పడను. మనం ఎదుటి వాళ్ళని చూసి అసూయ పడుతుంటే మనం పాడైపోతున్నామని అర్థం. ఈ ఇతరులను చూసి ఎందుకు అసూయ పడినంటే, నన్ను నేను పాడు చేసుకోవడం నాకు ఇష్టం లేదు కాబట్టి. ఇతరులను చూసి అసూయ పడతాంటే అది లోపల కుళ్ళిపోతారు. పేర్లు చెప్పకూడదు కానీ ఈ మధ్యన చెల్లెలు సంసారం బాగుంది, అక్కకి అక్కకి చెల్లెల మీద అసూయ వచ్చింది ప్రపంచంలో. అంటే ఆ కుటుంబంలోనే అసూయ వచ్చి ఎంత దూరం వెళ్ళిపోయింది అంటే కలెక్టర్కో కాగితం, హైకోర్టు జడ్జికో కాగితం, గవర్నర్కో కాగితం కల్పించి పెట్టేసింది. ఎందుకు ఎవరో సొంత చెల్లెల మీద ఇది ఆ కలెక్టర్ గారు ఈ గొడవలన్నీ నిజమనుకునే మనుషులు వాళ్ళ తరఫున రేపు వీళ్ళు కాగితాలు తీర్పించి ఇదేంటండి అవన్నీ అబద్ధాలు చెప్పేస్తాను మా అక్క మమ్మల్ని పాడు చేయటం కోసం. దానికంటే కొంచెం పచ్చగా ఉన్నాం, అంతకంటే వాళ్ళు అంతకంటే తేడా ఏమీ లేదు. అది అక్క నేను చెల్లెల్ని అయితే దానికంటే నేను కొంచెం పచ్చగా ఉన్నా మా నాన్న కలెక్టర్కు కాగితం, గవర్నర్కు కూడా హైకోర్టు జడ్జి కాగితం. మీరు అందరూ ఇన్స్పెక్షన్కి వచ్చేస్తున్నారండి, అసలు ఇదేంటి ఎవడో కాగితం పెడితే దారిపోయి మీరు ఇన్స్పెక్షన్కి వచ్చేటంటే మీకు ఇంకోటి తెలియదు. ఇది కోర్టులో ఈ గొడవ జరుగుతుంది, పెండింగ్లో ఉంది, మీరు వచ్చి కలవ చేసుకోవడం తప్పు, కోర్టు ధిక్కారం వస్తుంది మీకు, వెళ్ళిపోండి అంటే వెళ్ళిపోయారు. కోర్టులో కేసు పెండింగ్లో ఉండాలి, ఎవరో కలవ చేసుకోకూడదు, కోర్టు తెలిపి చెప్పే వరకు. అది అసూయ కారణం. ఏంటది వాళ్ళు వ్యక్తిగతంగా ఏం పేచీ లేవు, వాళ్ళకి సరిహద్దుల దగ్గర ఏం పేచీ లేవు. అర్జున నువ్వు అనసూయుడవు, నువ్వు నాకు మిత్రుడు బంధువు, ఇద్దరం శరీరం మంచం మీద, నువ్వు మంచం మీద నేను మంచం మీద ఒక గదిలో పడుకునే వాళ్ళం. శరీరాలు వేడైనా మనస్సు ఒకటే, శరీరాలు వేరైనా మనస్సు ఒకటే. నువ్వు మాట ఇస్తే నేను ఇచ్చాననుకుంటున్నావు, నేను మాట ఇస్తే నువ్వు ఇచ్చావనుకుంటా, అది స్నేహం ఉంటుంది. నేను ఎవరికైనా మాట ఇచ్చాననుకో నువ్వు ఇచ్చావనుకుంటున్నావు, నువ్వు ఎవరికైనా మాట ఇస్తే నేనే ఇచ్చాననుకుంటున్నాను. ఆ శరీరాల్లో భేదం కాదే, మనస్సు ఉన్నది, మనస్సు ఒకటే, మనస్సు ఒకటే. అందుచేత నిన్ను చాలాసార్లు అబ్జర్వ్ చేశాను, నేను చాలాసార్లు అబ్జర్వ్ చేశాను. మనం కలిసి ట్రావెలింగ్ చేశాం, మనం కలిసి ఒక గదిలో నిద్రపోయాం. నువ్వు నాకు యు ఆర్ వెరీ క్లోజ్ టు మై హార్ట్, నువ్వు నాకు బంధువు, నీ స్నేహితుడువు, నువ్వు నీవంటే నాకు ప్రేమ ఉంది, నేనంటే నీకు ప్రేమ ఉంది. నిన్ను చాలాసార్లు క్లోజ్గా అబ్జర్వ్ చేశాను. నీ జీవితంలో ఎప్పుడు ఎవరి మీద నీకు అసూయ కలగలేదు. నీకంటే ధనవంతులు మన దుర్యోధను అంటే రారాజు వాడు. దుర్యోధనుడు సంపదను చూసి కానీ, దుర్యోధనుడు సంపదను చూసి కానీ, అడు ఐశ్వర్యం చూసి కానీ, లేదా ఇతరుల ఐశ్వర్యం చూసి కానీ, నీకు ఎవరిని చూసి నేను అసూయ పట్టడం నేను జీవితంలో చూడలేదు. నీ ఆ ఒక్క గొప్ప గుణానికి నీకు నేను స్వాధీనం అయిపోయి నీ గీత బోధిస్తున్నాను అన్నాడు. నువ్వు అనసూయుడు. ఏంటది ఈ మధ్యన కొత్త శ్లోగన్ వచ్చింది, మీరు అందరూ విన్నారా లేదో? ఇది లేటెస్ట్ శ్లోగన్, నాలుగు రోజులు అయింది ఈ గొడవ అంతా వచ్చి. మీలో కొంతమంది ఇనుండొచ్చు వినకపోవచ్చు, వింటే సరే సరే, వినకపోతే వినండి. దళితులని ఉన్నారు ఇప్పుడు కొంతమంది, వాళ్ళు ఇంకోటి అనాలి, ఏదైనా చాకరులు అలా అనకూడదంట, దళితులు. ఇంకా షెడ్యూల్ క్యాస్ట్లని కొంతమంది ఉన్నారు. ఇప్పుడు మన కుడం పేరు పెట్టేస్తే ఇప్పుడు జైల్లో తీసుకుంటాడు. నేను బీహార్లో ప్లేడర్ గారు నేను మాట్లాడుతుంటే నాన్నగారు మీరు చాకళ్ళు మంగళాలు అనుకుంటే మిమ్మల్ని జైల్లో తీసుకుపోవచ్చు అని చెప్పారు చట్టం ప్రకారం. వాళ్ళు దళితులు అనాలి అట్టను. చల్లని ఎప్పుడు పొరపాటు అనడానికి అనలేండి అని చట్టం చేయాలి, లాయర్ అయినా. ఇప్పుడు దళితులు ఒకరు ఇంకో షెడ్యూల్డ్ క్యాస్ట్లు అని ఏ ఉన్నాయి. వాళ్ళు ఈ మధ్యన కొత్తగా శ్లోగనం మొదలుపెట్టారు. ఏమనంటే నరకాసుడు మావోడు, నరకాసుడు మావోడు దళితుడు, ఆయన కృష్ణుడు చంపేస్తే మా దళితుడు చచ్చిపోయినందుకు మీరు అందరూ దీపావళి చేసుకుంటారని ఎలా ఉందో చూడండి. మీరు అందరూ దీపావళి చేసుకుంటారు అగ్రవర్ణాలు అందరూ కలిసి. నీకు దీపావళి కావాల్సి వచ్చిందే, దీపావళి ఏ సందర్భంలో చేస్తున్నారు మీరు? నరకాసుడు హత్య చేసినందుకు నరకాసుడు చచ్చిపోయిన సంతోషం కొద్ది మీరు దీపావళి చేసుకుంటున్నారా? ఆ నరకాసుడు ఎవడో మావోడు, రావణాసుడు ఎవడో మావోడు దళితుడు. ఆడేమో ఆడేమో ఆయన రాముడు చంపేశాడు, ఈడు కృష్ణుని చంపేశాడు. రాముడు ఎవడో అగ్రవర్ణానికి చెందినవాడు, కృష్ణుడు ఎవడో అగ్రవర్ణాలు. ఈ అగ్రవర్ణాలకు అందరూ మమ్మల్ని చంపేసి మీరు పనులు చేసుకుంటున్నారని ఎదురు తిరుగుతున్నారు. ఈ మధ్య కొత్త మీలో చాలామందికి ఇన్ఫర్మేషన్ వచ్చున్నారు. కంసుడిని చంపేస్తారా మీరు? రావణాసుడిని చంపుతారా? రావణాసురుడిని రాముడు చనిపోయాడా, నరకాసురుడిని కృష్ణుడు చనిపోయాడా? అది మీది అగ్రవర్ణాలు అందరూ పండగలు చేసుకోవటం, మీరు ఇదేం న్యాయంగా ఉంది మీకు? ఇది మీరు వినలేదు, కొత్త శ్లోకం అది. రేపు నుంచి దీపావళి చేసుకున్న నేరం కింద చూసేదామన్నారు వాళ్ళు. అంటే తప్పు అంటున్నారు, నరకాసురుడిని చంపడం తప్పే, రావణాసురుడిని చంపడం తప్పే అంటున్నారు. అంటే ఇప్పుడు సమాజం యొక్క పరిస్థితి అగ్రవర్ణాలకి, ఇప్పుడు అగ్రవర్ణాల్లో కూడా లేని వాళ్ళు అనేక మంది ఉన్నారు. ఏముంది వాళ్ళకి? ఏమి లేదు పాపం. రాజులు బ్రాహ్మణుల్లో లేని వాళ్ళు అనేక మంది ఉన్నారు, రాజుల్లో ఉన్నారు, వైశ్యుల్లో ఉన్నారు. వాళ్ళకి పేదరికం చాలా దారు, ప్రభుత్వం తరఫున వాళ్ళకి ఏం సహాయం లేదు. మరి అందరికీ, మరి అందరికీ, అందరూ రాజులు బ్రాహ్మణులు వైశ్యులు అందరూ అందరూ ధనవంతులే. అందులో పావర్టీ ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. దాని ఇప్పుడు ఎందుకు ఈ శరణాగతి గురించి చెబుతున్నారు? ఏం చెబుతున్నారు? శరణాగతి గురించి. అంటే నిజంగా శరణాగతి అయితే నీకు అసలు అశాంతి రాదని. సరెండర్ ఇట్సెల్ఫ్ ఏ మైటీ ప్రేయర్. ఓ భగవంతుడా, నీ సంకల్పం నా సంకల్పం, నీ ఇష్టమే నా ఇష్టం. ఇప్పుడు అమ్మాయి ఏముంది, అమెరికా అమ్మాయి తల్లిదండ్రులతోటి, మీ ఇష్టమే నా ఇష్టం, మీ సంకల్పమే నా సంకల్పం, మీ ఆలోచన నా ఆలోచన, మీకంటే భిన్నంగా నీ, అది శరణాగతి. అప్పుడు ఈ అమ్మాయికి ఆందోళన ఏముంటుంది? ఆందోళన ఏముండదు. అమ్మాయి ఎటువంటిది అంటే పెళ్ళి అయ్యి ఒక ఏదైనా చెడ్డ వస్తుంది అని ముందుకొని మాట్లాడుతుంది. మా తల్లిదండ్రులు నా మంచి కోసం చేశారు, చెడ్డ వస్తే వాళ్ళు ఏం చేస్తారండి అని అమ్మాయి చేసేటప్పుడు నా క్షేమం కోరే చేశారు. పరిస్థితులు ప్రకటించినవి, వాళ్ళు ఏం చేయగలరు పాపం? అమ్మాయి బిహేవియర్ అటువంటిది, అటువంటి మనకంటే ముందు అటువంటి అమ్మాయికి మోక్షం వస్తుంది. అంటే ఇక్కడ భగవాన్ చెప్పేది ఏంటంటే, మన మనస్సును శరణాగతి చేయాలి, మన మనస్సుని శరణాగతి చేయాలి. ఈశ్వరుడు తెలియకుండా ఈ సృష్టి అనేది జరగడానికి వీల్లేదు. అది అలా ఎందుకు జరిగింది, ఇది ఎలా ఎందుకు జరిగిందంటే, రమణ మహర్షి గారు వాళ్ళ అమ్మకి చెప్పినటువంటి మొట్టమొదటి సందేశం ఏంటంటే, అంత ఈశ్వర సంకల్పంతో నడుస్తుంది, జరగవలసింది జరుగుతుంది, జరుగురానిది ఎవరెంత ప్రయత్నం చేసినా జరగదు. ఇదిగే భగవంతుడు మనుషులు నిమిత్త మాత్రం ఉపయోగించుకుంటాడు, సంకల్పం ఆయనది. అమ్మ ఊరక ఉండటం ఉత్తమం, ఊరక ఉండటం ఇష్టం. ఈశ్వర సంకల్పం నీకు ఇష్టం లేకపోయినా జరిగేది, అది నిశ్చయం. అదేంటది? అది నిశ్చయం. దేహానికి సంబంధించినంతవరకు అయితే నువ్వేం చేయాలి? ఆ దేహంతో తాదాత్మ్యం వదిలేదు. దేహం యొక్క పరిస్థితి బాగున్నప్పుడు పొంగిపోవటం, దేహానికి విపరీతమైన పరిస్థితి వచ్చినప్పుడు కుంగిపోవటం, ఆ దేహంతో నువ్వు తాదాత్మ్యం వదిలేదు. ఆ తాదాత్మ్యం పెట్టుకుంటావా వదిలేస్తావన్నది అక్కడ ఉంది సాధన బలం అంతా. అది అక్కడ సాధన చేయి. మీరు దేహంతో తాదాత్మ్యం చెందరనుకోండి, మీకు ఐశ్వర్యం వచ్చి నెత్తిమే పడిపోతే ఏమనిపించదు అసలు? ఏమనిపి గర్వం రాదు అసలు? ఏమనిపి ఏదో వచ్చి మీద పడిపోతుంది, ఏమనిపించదు. ఒకవేళ గాలి ఉన్నదంతా పోయినా ఏదో పోతుందని, వస్తే ఏదో వచ్చేస్తుంది అని అని అనుకోరు మీరు. పోయినప్పుడు ఏదో పోతుందని అనుకోరు. అలా వచ్చేది పోయేది నిజం కాదు. ఆ శరణాగతి చేయటం వల్ల నీ జీవితం మామూలుగా సుఖంగా వెళ్ళిపోతుంది, నిశ్చలంగా వెళుతుంది, నిర్మలంగా వెళుతుంది. నీ ఇంద్రియాలకి శాంతి కలుగుతుంది, మనసుకు శాంతి కలుగుతుంది. నీ ఇంద్రియాలు ప్రకోపించవు, శరణాగతి చేయటం వల్ల నిర్మలంగా ఉంటాయి. ఎంచేదంటే ఇంద్రియ విషయాలను ఇంద్రియ అర్థాలు అంటారు, లేకపోతే వేదాంత పరిభాషలో ఇంద్రియాలకు సంబంధించిన విషయాలను తన్మాత్రలు అంటారు. అంటే నీ ఇంద్రియాన్ని ఏ విషయం అయితే ఆకర్షిస్తుందో తన్మాత్ర, అది దానికి ఇంద్రియానికి సంబంధించిన విషయం. అది వేదాంత పరిభాషలో తన్మాత్రలు, ఏదో వేదాంత పరిభాషలో ఆ టెక్నాలజీలో అది ఏదో చెబుతూ ఉంటారు. అలాగ నీకు ఈశ్వరు, నువ్వు ఈశ్వరుడు శరణాగతి చేస్తే ఏది నేను ఆకర్షించదు? ఇంద్రియాలకు సంబంధించిన విషయాలు ఏ విషయం కూడా నేను ఆకర్షించదు శరణాగతి చేయటం వల్ల. ఏం చేయాలి? అక్కడ ఇండివిజువల్ లేడు వాడు. ఇండివిజువల్ అది లేదు. అయితే అది లేకుండా పోయాడా, అది యూనివర్సల్ అది అవుతాడు. ఉన్నాడు లోపల, అంటే శరీరగతంగా లేడు. ఎలా ఉన్నాడు? శరీరగతంగా లేడు. ఉన్న ఆత్మగతంగా ఉన్నాడు, శరీరగతంగా లేడు. అంతటా వ్యాపించి ఉన్నాడు. ఆడు ఏమన్నాడు? ఆడికి దూరం లేదు, దగ్గర లేదు. వాడికి దూరం లేదు, దగ్గర లేదు. నొప్పింపక ఏంటి? నొప్పింపక నిన్ను వసగి, నిన్ను వసగి నన్ను కొంటి వరిణాచర. అంటే నిన్ను వరిణాచర నన్ను ఏమీ బాధ పెట్టకుండా కదా. ఎర్ర చేయం కలిగితే జ్ఞానం రావడానికి ఎంత స్ట్రగుల్ పడాలి. పైగా కృష్ణుడు అనేక జన్మలు సాధన చేస్తేనే కానీ, అనేక జన్మలు నువ్వు పుణ్యం చేస్తేనే కానీ, అనేక జన్మలు సత్కర్మలు చేస్తేనే కానీ, అనేక జన్మల్లో నీకు పుణ్యబలం ఉంటేనే కానీ నీకు రియలైజేషన్ రాదని. ఇక్కడ రమణ మహర్షి గారు ఏమంటున్నారంటే, నొప్పింపక నొప్పింపక నిన్ను నాకు నాకు నన్ను ఏమీ బాధ పెట్టకుండా, నన్ను ఏమి హింస పెట్టకుండా, సాధన పేరు మీద బాధలు గురి చేయకుండా. సాధన అంటే అందరికీ భయమే. ఎవరైనా సాధన చేయండి, మీ గురువులు ఎవరైనా చెబితే అందరికీ భయం. సాధన అంటే ప్రయత్నం, సాధన అంటే ఎఫర్టు. సాధన చేయాలంటే ఎంతో కొంత ప్రయత్నం చేయాలి. అంచేత సాధన చేయడానికి తొందరగా ఇష్టపడరు. అంచేత సాధన అంటే భయం. అంచేత నా చేత ఏమి సాధన చేయించకుండా నొప్పింపక నిన్ను నాకు ఇచ్చేసుకున్నావు. నువ్వు నన్నకి ఇచ్చేసి నన్ను నీవు తీసుకున్నావు. అంటే నీ స్వరూపం నాకు ఇచ్చి నా జీవలక్షణాలు అని నువ్వు తీసేసుకున్నావు. నీ స్వరూపం నాకు ఇచ్చావు, నా జీవలక్షణాలన్నీ నువ్వు తీసేసుకున్నావు. నేను ఇంతటి వాడిని అంతటి వాడిని చెప్పుకోవడానికి లోపల ఎవరిని లేకుండా చేసేసావు. నాకు జ్ఞానం వచ్చేసింది, లేకపోతే నేను ధనవంతుణ్ణి, లేకపోతే నాకు మంత్రి పదవి వచ్చేసింది, ఇలా వ్యక్తిగతంగా చెప్పుకోవడానికి నాకేమి లేకుండా చేసేసావు. నన్ను ఏం బాధ పెట్టలేదు, నీ స్వరూపాన్ని నాకు ఇచ్చావు, నా జీవలక్షణాలు నా జీవత్వాన్ని నువ్వు పుచ్చేసుకున్నావు. నువ్వు నాకు ఎంతగా ఉపకారం చేసినట్ట, అపకారం చేసినట్ట అంతకుడు నువ్వు వరణాచర. నేను గురువుని నమ్మినందుకు ఏం చేసావంటే నన్ను చంపేశావన్నాడు. నువ్వు చేసిన ఉపకారం ఏంటంటే నేను నాకు చేసిన ఉపకారం ఏంటంటే అంతకుడు నువ్వు నన్ను చంపేశావు. అంటే ఈ దేహగతమైన బుద్ధి, దేహాత్మ బుద్ధి పోవడం చాలా కష్టం. దానికి స్వప్రయత్నం, అకాల పరిపక్వం, ఈశ్వర కటాక్షం, ఆగ్రహస్థితి అన్నీ కలిసి వస్తేనే కానీ సాధ్యం కాదు. మీకు ఏదైనా వస్తే మీ తెలివితేటల వల్ల వచ్చేసింది అనుకోకండి. అది బ్యాకింగ్లో ఈశ్వరుని దయ మీకు ఉండాలి. ఈశ్వరుని అనుగ్రహం లేకుండా ఇది సాధించలేదు. మనకు అసాధ్యం అని ఉన్నా ఈశ్వరుడికి అసాధ్యం అంటూ ఏమీ లేవు. మనకి ఇంపాసిబుల్ ఉంది మన డిక్షనరీలో, ఈశ్వరుడికి ఇంపాసిబుల్ అంటూ ఏమి లేదు, అన్నీ సాధ్యమే. అంచేది నువ్వేం చేసావు? దేహమే ఆత్మ, దేహమే సర్వస్వం, దేహం పుట్టినప్పుడు నేను పుట్టాను, దేహం చనిపోయినప్పుడు నేను చనిపోతున్నాను, దేహం చనిపోయినప్పుడు అలా అనుకుంటున్నాం కదా. అలా అనుకునే వాడిని నువ్వు తీసేసావు, అలా అనుకునే వాడిని చంపేశావు, తీసేసావు. ఇప్పుడు నాకు ఉపకారం చేసినట్ట, అపకారం చేసినట్ట నన్ను నాకు కాకుండా చేసేసావు. నేను ఎల్లమ్మని, ఎల్లమ్మని ఎల్లమ్మకి కాకుండా చేసేస్తే నువ్వు నాకు ఉపకారం చేసినట్ట, అపకారం చేసినట్ట. ఇప్పుడు ఎల్లమ్మని చెప్పుకునే వాళ్ళు ఎవరు ఇక్కడ లేరు. ఐ ఆమ్ సో అండ్ సో, నాకు ఇంత ధనం ఉంది, ఇంత ఐశ్వర్యం ఉంది, ఇగో ఇలా మంత్రి పదవి చేస్తున్నాను, లేదా అధ్యక్ష పదవి చేస్తున్నాను, ఇలా చెప్పుకోవడానికి ఎవరు లేకుండా చేసేసావయ్యా. ఇప్పుడు ఇంతకీ నాకు ఉపకారం చేసినట్టు, అపకారం చేసినట్ట, ఉపకారం చేసినట్టు నటించి చివరికి అపకారం చేసావు. అంటే నన్ను నా కాకుండా చేసేసావు. అంటే దేహాత్మ బుద్ధి పోయింది, దేహాత్మ బుద్ధి పోయింది. దేహాత్మ బుద్ధి పోతే అక్కడ ఇండివిజువల్ అయి ఫాల్స్ అయి లేదు. ఈ ఫాల్స్ అయి నువ్వు తీసేసుకున్నావు, రియల్ అయి నాకు ఇచ్చావు, రియల్ అయి నాకు ఇచ్చావు. ఇక్కడ ఉన్న అసత్యాన్ని నువ్వు తీసేసుకున్నావు, సత్యాన్ని ఈ ప్రక్రియ చేసేటప్పుడు నాకేమీ పెయిన్ లేకుండా చేసావు. కొంతమంది డాక్టర్లకి సర్జికల్ ఫింగర్స్ ఉంటాయి, అది చేతులతో చేస్తారు కదా ఆపరేషన్లు, అది సర్జికల్ ఫింగర్స్ అంటారు. నేను కన్ను క్యాట్రాక్ట్కి హైదరాబాద్ ఒకసారి ఒక ఆపరేషన్ చేయించుకున్నా కన్ను క్యాట్రాక్ట్కి. ఆయన అరవింద్ ఆయన పేరు హాస్పిటల్ పేరు అరవింద్ ఆశ్రమం, ఆయన అరవింద్ భక్తుడు అంచేది అరవింద్ ఆశ్రమం అని చెప్పాడు. కన్నుకి ఇంజెక్షన్ చేస్తారు ఆపరేషన్ చేసే ముందు, కొంచెం నొప్పి ఉంటుంది, మనం పడుకోమన్నారు బల్ల మీద, ఒక 5 నిమిషాలు లెగిసిపోయమన్నారు. నేను మరి ఆపరేషన్ ఎప్పుడు చేస్తారన్నాను అయిపోయిందన్నారు. నేను ఆపరేషన్ ఇదేంటే లెగిసిపోమంటారంటే, ఇది లెగిసిపోవడానికి వచ్చాము ఇక్కడికి, ఆపరేషన్ చెయ్యాలి కదా మీరైతే, మరి ఆపరేషన్ అయిపోయిందన్నారు. మరి కన్నుకి మీరు ఇంజెక్షన్ చేయాలి కదా, ఆ కన్నుకి ఇంజెక్షన్ చేసినప్పుడు నొప్పి ఉంటుంది కదా, నొప్పి కదంటే అంతా మేము చూసుకున్నారండి అయిపోయింది మీరు తెలిసిపోండి. నేనేం చేస్తున్నాను, ఆ కన్నుకి ఇంజెక్షన్ ఎప్పుడు చేస్తారని కనిపెట్టుకున్నాను, అప్పుడు కొద్దిగా పెయిన్ వస్తుంది, ఆ పెయిన్ భరించడానికి ప్రిపేర్ అవుతున్నాను నేను, అది కూడా లేకుండా చేయిస్తాడు. అలాగే అరుణాచలేశ్వరుడు భగవానికి ఏమీ లేకుండా సర్జరీ చేసి పడేస్తాడు, ఏమీ నొప్పి లేకుండా, ఏమీ నొప్పి లేకుండా ఎక్కడ ఏమి శారీరకంగా కానీ మానసికంగా కానీ హింస పెట్టకుండా సర్జరీ చేసి వదిలేశాడు. సర్జరీ చేసి ఈ లోకంలో అందరికంటే ప్రేమ తల్లి ప్రేమ గొప్పది. అరుణాచలేశ్వరుడు నీ ప్రేమ ఉంది, తల్లి ప్రేమ కూడా ఒక లెక్కలోది కాదు. నీ ప్రేమ అద్భుతం, అపూర్వం, ఉదాత్తం, అది ఎక్స్ప్రెస్ చేయడానికి అత్యుతంగా ఉంది. అట్టిది అరుణాచలేశ్వరుడు నీకున్న ఎప్పుడు నా ప్రేమ. పోనీ ఏమైనా నేను శారీరకంగా కానీ మానసికంగా కానీ జ్ఞానం సంపాదించాలని కష్టపడ్డానా? ఏమీ కష్టపడలేదు. ఏమైనా కష్టపడ్డానా? ఏమీ కష్టపడలేదు. ఏమీ కష్టపడిన వాడికి ఒక రాంగ్ అడ్రస్కి వచ్చావు నువ్వు. నాకు అనిపిస్తాను నువ్వు నాకు జ్ఞానం ఇచ్చిన పద్ధతి చూస్తే ఎవరికో ఇవ్వబోయి నాకు ఇచ్చేసి ఏమనిపిస్తుంది నాకు. ఒకసారి ఉత్తరాలు కూడా రాంగ్ అడ్రస్కి వెళ్తాయి, అలాగే నువ్వు ఎవరికో మోక్షం ఇవ్వబోయి నాకు ఇచ్చేసేమో పొరపాటు పడ్డాము అని కూడా అన్నాడు భగవాన్. నొప్పింపక ఇదంతా ఏమి పెయిన్ లేకుండా చేసి ఈ పని అంతా ఎలా చేసావు? ఏమి పెయిన్ లేకుండా చేసేసావు. ఆ డాక్టర్ గారు అంతకుముందు కన్ను ఎక్కడ చేసాము, ఎక్కడ పెద్ద హాస్పిటల్ ఉంది అక్కడ, ఏది అక్కడ ఏదో హైదరాబాద్లో ఏదో పెద్ద హాస్పిటల్ ఉంది, ఎల్వి ప్రసాద్ హాస్పిటల్, అక్కడ కన్ను ఆపరేషన్ చేయించుకుని కన్ను చాలా బాధపడ్డాను 4 రోజులు తర్వాత. నేను అక్కడ చేయించుకుని బాధపడ్డాను నాకు తెలిసింది అరవింద్ ఆశ్రమం మనకు. నాకు కౌరం మించారు, నాన్నగారికి సేవ చేసుకోవాలని నాకు ఉంది, నాన్నగారికి సేవ చేసుకోవాలని రండి, మరొక ఉద్దేశం నాకేం లేదు, ఆయన దగ్గర పైసలు పుచ్చుకునే ఉద్దేశం కూడా లేదు, నాన్నగారికి పైన ప్రత్యేకంగా కౌరం మించి చేశారు అది ఏమీ పెయిన్ లేక. పైసల కోసం చేయటం లేదు, ఆయన శరీరానికి ఏదో కొంత సేవ చేసుకోవడానికి రమ్మంటున్నాను. అంచేది మనం ఏదైనా హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఒకటి నేర్చుకోవాలి, అక్కడ మేడ ఆ మేడను చూసి బిల్డింగ్ చూసి వెళ్ళకూడదు. అక్కడ కాస్త మనకు సంబంధించిన వైద్యం చేసేవాళ్ళు ఉన్నారా డాక్టర్లు ఏదో చూసుకుని వెళ్ళాలి. మనం ఏదైనా హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళాలంటే ఆ మేడను చూసి మనం వెళ్ళకూడదు ఎక్కడికి హాస్పిటల్కి. అసలు మనకు సంబంధించిన వైద్యం అక్కడ ఈ మన రోగానికి సంబంధించిన చేయడానికి డాక్టర్ ఆ బిల్డింగ్లో ఉన్నాడో లేదో చూసుకుని వెళ్ళాలి, కానీ మేడం చూసి ఎప్పుడు మేడ బాగుందని మనం ఎప్పుడు హాస్పిటల్లోకి వెళ్ళకూడదు. ఇంగ్లీష్లో సామెత ఒకటి ఉంది, డిసీజ్ కంటే ప్రిస్క్రిప్షన్ ఎక్కువ ప్రమాదం తీసుకొస్తుంది కొంతమంది డాక్టర్ దగ్గర వైద్యం చేయించుకుంటే. అంటే మనం ఏదో రోగం వచ్చింది డాక్టర్ గారికి వెళ్తాం, తెలిసి తెలియనివాడు అనుకోండి, మనకు వచ్చిన రోగం బాధపడతావు మనకు, ఆయన మనకి రోగం తగ్గడానికి మందరిస్తే కదా, అవి చంపేస్తాయి చివరికి మనం. ప్రిస్క్రిప్షన్ ఈజ్ మోర్ డేంజరస్ దాన్ డిసీజ్. అలాగే తెలిసి తెలియని బిడ్డలో తెలిసి తెలియని ఇంజక్షన్ చేస్తారని కూడా మన డిసీజ్ అర్థం అవ్వకుండా, ఈ డిసీజ్ వల్ల మనం చచ్చిపోం, ఆడిచ్చిన మందుల వల్ల చచ్చిపోతాం. అంటే కొంతమంది దగ్గర వైద్యం చేసుకుంటే ఏదో రోగం వచ్చిందని వెళ్తే ఆ ప్రిస్క్రిప్షన్ రాంగ్ ప్రిస్క్రిప్షన్ ఇచ్చి మనిషిని తీసేస్తారు, ప్రాణం తీసేస్తారు. అపోలో ఇక్కడ హైదరాబాద్లో కొన్ని కార్పొరేట్ హాస్పిటల్స్ ఉన్నాయి, మనకి ఇలా జ్వరం వచ్చింది మాకు ఒకసారి చూడంటే 30,000 బిల్లు వేసి పంపేస్తారు మనల్ని బయటికి. మాకు జ్వరం వచ్చింది అంటే జాగ్రత్తగా కొన్ని కొన్ని ఉన్నాయి హాస్పిటల్స్, కార్పొరేట్ హాస్పిటల్స్ అంటారు. మాకు జ్వరం వచ్చింది చూడమంటే ఒకవేళ నిజంగా జ్వరం తగ్గినా 10,000-20,000 బిల్లు అక్కడ కట్టి రావాలి మనం. ఈ ప్రజలు కూడా ఎటువంటి వాళ్ళు అంటే డాక్టర్ గారు డబ్బు ఎక్కువ పుచ్చుకుంటే అది వైద్యం బాగా చేస్తాడు అనుకునే ప్రజలు ఉన్నారు. డాక్టర్ గారు డబ్బు ఎక్కువ పుచ్చుకుంటే ఆయన వైద్యం బాగా చేస్తాడేమో, లేకపోతే అంత డబ్బు ఎందుకు పుచ్చుకుంటాడు అనుకునే ప్రజలు కూడా ఉన్నారు. అంచేత నువ్వు నీకంటే హయ్యర్ పవర్ ఒకటి ఉంది. ఈ ఆత్మజ్ఞానం సంపాదించడానికి రెండు మార్గాలు ఉన్నాయి. ఒకటి శరణాగతి, ఒక అత్యుత్తమైన శక్తి ఉంది. దెర్ ఇస్ ఎ డివినిటీ ఇన్ ద షేప్స్ ఆర్ హ్యాండ్స్. ఏదో దివ్యత్వం ఉంది. మన జీవితాలకు చివరికి ముగింపు తీసుకొచ్చేది అది. దెర్ ఇస్ ఎ డివినిటీ ద షేప్స్ ఆర్ హ్యాండ్స్. అంటే నువ్వు నువ్వు అనుకున్నది భగవంతుడు కూడా అనుకుంటే పని నెరవేరుతుంది. నువ్వు అనుకున్నది వేరు, భగవంతుడు అనుకున్నది వేరు అయితే భగవంతుడు అనుకున్నది నెరవేరుతుంది కానీ నువ్వు అనుకున్నది నెరవేరదు. దిస్ ఈజ్ సుప్రీంకోర్టు ఫుల్ బెంచ్ జడ్జిమెంట్. నువ్వేదో అనుకుంటావు, నువ్వు అనుకున్నదే దేవుడు అనుకున్నాడు అనుకోండి, నీ అది నెరవేరిపోతుంది. నీకు దేవుడు అనుకోవటం వల్ల మాకు నెరవేరిందని మీరు అనుకోరు, అహంకారం ఉంటుంది కదా. మేము సాధించేసాం, ఏంటి సాధించి దెబ్బ, ఏమి సాధిస్తాం దెబ్బ. దేవుడి సంకల్పం ఈ పని అయిందని బుద్ధి మనకు ఎవరికి లేదు. ఇప్పుడు మీరేదో అనుకుంటారండి, మీరు అనుకున్నది దేవుడు అనుకున్నాడు అనుకోండి, మీ పని పూర్తి అయిపోతుంది. అది ఎందుకు పూర్తి అవుతుంది, దేవుడు కూడా అనుకున్నాడు కాబట్టి. ఇప్పుడు మనం ఒకటి అనుకున్న దేవుడు ఇంకోటి అనుకుంటాడు అనుకోండి, ఆయన సంకల్పం అది సత్య సంకల్పుడు. దేవుడు అంటే సర్వజ్ఞుడు, సర్వసాక్షి, సత్య సంకల్పుడు. ఆయన అనుకున్నది అవుతుంది కానీ మనం అనుకున్నది అవ్వదు. అప్పుడు ఏమనిపిస్తుంది అంటే మనకి ఏదో దేవుడు అన్యాయం చేశాడు అనుకుంటాం. ఏమనుకుంటాం, దేవుడు అన్యాయం చేశాడు అనుకుంటాం. దేవుడు మనకేం విరోధి కాదు, మనకి ఎప్పుడన్నా మొట్టికాయలు మడతా ఉంటాడు, మొట్టికాయలు మడ పనిష్మెంట్ ఇస్తూ ఉంటాడు మనకి. ఎందుకు ఇస్తాడంటే, మనకి ఎందుకు ఇస్తాడంటే పనిష్మెంట్ ఆ రాంగ్ పాత్ర నుంచి రైట్ పాత్రలోకి తీసుకురావడం కోసం. మొట్టికాయలు మడతా ఉంటాడు ఆడు కూడా. మొట్టికాయలు మన అంటే ఇష్టం లేక కాదు, మళ్ళీ సరైన మార్గంలో పెట్టడానికి దేవుడు కూడా పనిష్మెంట్ ఇస్తాడు. అయినా దేవుడిని ఎప్పుడు తిట్టకూడదు. మనం అప్పుడప్పుడు తిడుతున్నాను నేను అప్పుడప్పుడు తప్పది. అంటే దేవుడు ఎలా చేశాడంటే అలా చేశాడు నేను తిడుతున్నాను తప్పు కాదు. ఏం చేద్దంటే దేవుడు చేసి ఈ పనికి దేవుడికి తెలియాలి కానీ సృష్టిలో ఎవరికి తెలియదు. ఇప్పుడు దేవుడు మీకు ఏదైనా చేశాడనుకోండి నేను తిట్టకూడదు, ఎలా చేశాడు, అలా ఎందుకు చేశాడో దేవుడికే తెలుస్తుంది, మనకు తెలియదు. మనకి తెలియదని దేవుడిని తిట్టం ఎందుకు, మనకు తెలిసి ఉంటే తిట్టవచ్చు, తెలియని దానికి ఎందుకు, ఏం తిడతాం మనం దేవుణ్ణి. నాకు ఈ మధ్యన తెలియక అప్పుడప్పుడు తిట్టేస్తున్నాను, అలా తిట్టకూడదు. ఎందుకు తిట్టకూడదు అంటే ఆయన ఎందుకు చేశాడో మనకు తెలియదు. ఇంకోటి జ్ఞాపకం ఉంచుకోండి, మీరు మీకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా ఇది వినండి. ఒక కుటుంబానికి ఏదో చెడ్డ జరుగుతుంది, ఆ చెడ్డ ఎందుకు జరిగిందో మీకు మంచి తీసుకురావడం కోసమే భగవంతుడి ప్లానింగ్లో ఉండవచ్చు. అప్పుడు దాకా మనం ఓపుకు పెట్టలేక తిట్టేస్తాం. మీ కుటుంబానికి ఏదైనా చెడ్డ జరిగిందనుకోండి, ఒకసారి ఈవిల్ నుంచి గుడ్నెస్ వస్తుంది. ఓ చెడ్డ జరిగిందనుకోండి, ఆ చెడ్డ ద్వారా ఒక మంచి తీసుకురావడానికి ఈశ్వరుడు ప్లానింగ్ చేశాడు. అది మీరు ఈ లోపల కంగారు పడి ఓర్పు పట్లాగా ఓర్పులాగా తిట్టేస్తారు. ఒకవేళ మీకు ఏదైనా మీ వ్యక్తిగత జీవితంలో కానీ మీ కుటుంబానికి కానీ ఏదైనా చెడ్డ జరిగితే కంగారు పడకండి. ఏదో టైంలో దానికి రెట్టి మంచి కూడా మీకు వచ్చేస్తుంది. మీరు ఈ లోపల వడ్రీ పెట్టేసుకోవద్దు, ఈ లోపల మీరు వడ్రీ పెట్టుకోవద్దు. మీరు ఈ చావు పుట్టుకల గురించి, చావు పుట్టుకలు కేవలం దేహానికి సంబంధించినవి. దేహం చచ్చిపోతే పునర్జన్మ రాగవు. అజ్ఞానం నశిస్తే, అవిద్య నశిస్తే పునర్జన్మ రాగుతాయి. ఇప్పుడు ఈ దేహం చచ్చిపోయింది అనుకోండి, పునర్జన్మ రాగవు, పునర్జన్మలు వచ్చేస్తాయి. నీకు అవిద్య నశిస్తే, అజ్ఞానం నశిస్తే నీకు అర్థమవుతుందా? ఆ నీలోన మాయ నశిస్తే అప్పుడు జన్మలేని స్థితికి, నో సారల స్టేట్కి, రీబర్త్ లేని స్టేట్కి అప్పుడు ఎదిగెడతావు. కానీ ఈ లోపల అజ్ఞానంలా ఉంది, మాయ మాయలా ఉంది, కపటం లాగా ఉంది. ఈ లోపల నీకు శరీరం చావు వస్తే నీకేమి రాదు, మోక్షం వచ్చేస్తుంది. అది వచ్చేస్తుంది ఏమనుకో, ఒక పునర్జన్మ లాగు. దీనికి వండర్ఫుల్గా చెప్పాడు ఎవడండి, తిరువళ్ళువారు. ఆ తిరువళ్ళువారు ఆడి పేరు ఏం పేరు? మీరు తమిళనాడులో ఏ బస్సులో ప్రయాణం చేసినా, ఆర్టీసీ బస్సులో ఎదిగిన తిరువళ్ళువారి బస్సు, తిరువళ్ళువారి బొమ్మ ఉంటుంది. ఏం బొమ్మ ఉంటుంది? ఎవరి బొమ్మలు ఉన్నావు? తిరువళ్ళువారి బొమ్మ ఉంటుంది. ఆ తిరువళ్ళువారు వాళ్ళు, ఆ తిరువళ్ళువారు తిరుక్కురల్ అనే పుస్తకం రాశాడు. ఎప్పుడు? 1500 సంవత్సరాల పూర్వం, 16 సంవత్సరాలు. వాళ్ళు తమిళీయన్స్కి బాగా ఇష్టం ఆ తిరుక్కురల్ అంటే. వాళ్ళు ఏమంటారంటే, దక్షిణాది వేదం అంటారు వాళ్ళు. ఇది కూడా వేదమేనయ్యా, సౌత్ ఇండియా వేదం అంటారు వాళ్ళు. ఆ తమిళీయన్స్ అంటే నాకు ఎందుకు ఇష్టం, వాళ్ళ భాష అంటే వాళ్ళకి బాగా ఇష్టం. ఇద్దరు తమిళీయన్స్ కలుసుకున్నప్పుడు ఇంగ్లీష్ ఎప్పుడు మాట్లాడుకోరు వాళ్ళు. ఐఏఎస్ అయినా సరే తమిళే మాట్లాడుకుంటారు. వాళ్ళ భాషను చూసి వాడు పొంగిపోతారు. మనకి తెలుగు మాట్లాడటం నామోషికం ఉంది. మన భాష మనం మాట్లాడుకోవటం నామోషికం ఉంది. ఇద్దరు తెలుగు వాళ్ళు కలుసుకున్నారనుకో, వాళ్ళిద్దరికి ఇంగ్లీష్ వచ్చినాక ఇంగ్లీషే మాట్లాడుకుంటారు. ఇద్దరు తమిళేన్స్, నేను ఢిల్లీలో వచ్చి ఇద్దరు తమిళేన్స్ కలుసుకున్నారనుకోండి, వాళ్ళకి ఇంగ్లీష్ ఇద్దరికి వచ్చారనుకోండి, తమిళే మాట్లాడుకుంటారు. అది మాతృభాష మీద ఉన్న ప్రేమ. అదేంటది? మాతృభాష మీద ఉన్న ప్రేమ. తమిళేన్స్కి వాళ్ళ భాష మీద ఉన్న ప్రేమ మన భాష మీద మనకు లేదు. ఆ తమిళని జాతీయ భాష కింద తమిళని గుర్తించారు. మా తెలుగు భాషను ఎందుకు గుర్తించారో, మన తెలుగు వాళ్ళు దెబ్బలాడారు. ఆ దెబ్బలాడవాళ్ళు, ఆ దెబ్బలాడ మన దెబ్బలాట మనం అనకూడదు. స్టేజ్ మీద న్యాయం కాదు మనం దెబ్బలాడటం. ఇటు తమిళ, ఇటు తమిళ లాంగ్వేజ్, ఇటు యాజానిస్ అంటే సాంస్క్రిట్ లాంగ్వేజ్. మన తెలుగు భాషలో ఏముందండి? తెలుగు భాష నేను కాక మనం వచ్చింది. ఈ నన్నయ్య తిక్కని ఎర్రాపురాడు వీళ్ళే కొంచెం ఆ తెలుగు భాష సాహిత్యం సృష్టించారు. తెలుగు భాషకి పెద్ద ప్రాచీనత లేదు తమిళ భాషకు. ఇది యాజానిస్ అంటే సాంస్క్రిట్. అంటే దాన్ని జాతీయ భాష కింద గుర్తిస్తే మా తెలుగు భాషను ఎందుకు గుర్తించడం? దెబ్బలాడారు. మనకెందుకు నోరుపాటు చేసుకోవడం? మనం మాట్లాడుకోరుకున్నాం. మన జాతీయ భాష కింద అప్పుడే అంత గుర్తే తమిళ భాష అంత ప్రాచీతమది. తమిళ భాషలోనే సాహిత్యం తెలుగు భాషలో లేదు. ఎందుకు మన భాషను మనం ఖండించుకోవడం? ఎందుకు నోరు ముసుగుపడి ఉన్నాం? ఒక ఎంపీ గారు అన్నారు, తెలుగుని జాతీయ భాషగా గుర్తించాలని పోరాడుతున్నాం అని. మీరు చాలా మంచి పని చేస్తున్నారని చెప్పాను. ఎందుకు మన నోరు పాడు చేసుకోవడం? ఎందుకు అలా? ఎంపీ గారికి తమిళ భాషకు తెలుగు భాషకు తేడా కూడా తెలియదు. అది ఎంత ప్రాచీనమైన భాష, వీళ్ళకి తెలియదు పాపం. ఆ భాషను గుర్తించారు కదా, మమ్మల్ని ఎందుకు గుర్తించరు? ఇలా దెబ్బలాట్లు మాట్లాడుతున్నారు. మొత్తమే జాతీయ భాషకు వాదా తెచ్చేసుకున్నారు కూడా ఏమో లేదు, నాకు తెలియదు అది. ఇప్పుడు అది తిరుక్కురల్లో ఇది ఒకటి మీరు పుస్తకంలో రాసుకోండి, నోట్స్ పుస్తకంలో. అదే ఆ తిరుక్కురల్ అనే పుస్తకంలో తిరువళ్ళూరు ఏమని చెప్పారండి? చావు వస్తే మీరు కంగారు పడకండి, చావు వస్తే కంగారు పడకండి. చచ్చిపోవడం అంటే అర్థం ఏంటంటే నిద్రపోవటం అని చెప్పాడు. మీకు నిద్ర వస్తుంది అనుకోండి, ఎవరికైనా భయం వస్తుందా? మీకు నిద్ర వచ్చేవాడికి ఎవరికైనా భయపడతారా? నిద్ర రాకపోతే కంగారు పడతారు, నిద్ర రావటం లేదని. మీరు నిద్ర వచ్చింది అనుకోండి, ఎవరు భయపడరు కదా? భయపడరు కదా, మీరు భయపడరు. చచ్చిపోవడం అంటే ఏమి లేదు, మీరు ఎక్కడికి పోరో పోతారో, మీరు ఎక్కడికి పోతారో. చచ్చిపోవడం అంటే అర్థం ఏంటంటే నిద్రపోవటం. చచ్చిపోవడం అంటే ఏంటి? నిద్రపోవటం. నిద్రపోయేవాడు మేలుకుంటాడే, మేలుకూడా మేలుకుంటాడు. ఇప్పుడు రాత్రి 9 గంటలకు నిద్రపోయాము, పొద్దున్న 5 గంటలకు లెగిస్తాం. ఇప్పుడు మనం ఈ శరీరంలోనే మళ్ళీ లెగిస్తాం, ఏ శరీరంలోనే, ఇదే శరీరంలో లెగిస్తాం. ఆడు చచ్చిపోవడం అంటే నిద్రపోవటం. పుట్టడం అంటే ఏంటో తెలుసా? నిద్రలోంచి బయటకు రావటం. పుట్టడం అంటే నీకు అర్థమైందా? మనందరం పుట్టాం కదా, మనందరం పుట్టామా పుట్టలేదా? ఈ తిరువళ్ళూరు మాట్లాడిపోతున్నాయి, రామణ మహర్షి గారు పుట్టలేదు అంటాడు. ఈ పుట్టుక చావు కూడా ఇది స్వప్నంలో అజ్ఞానంలో జరిగిపోతున్నాయి, ఇదంతా డ్రీమ్ స్టఫ్. రామణ మహర్షి గారు చెప్పడం ఏంటి, షేక్స్పియర్ చెప్పాడు, వీఆర్ సచ్ స్టఫ్ యాజ్ డ్రీమ్స్ ఆర్ మేడ్ ఆన్ అవర్ లిటిల్ లైఫ్ ఈజ్ రౌండెడ్ విత్ హిస్టరీ. ఈ మామూలు ఎంగులు ముక్కలు కాదు, వాళ్ళు ఆ వాక్యాన్ని దర్శించరాదు సార్. అవి న్యూస్ పేపర్ లాంటి ముక్కలు కాదు, వేళ న్యూస్ పేపర్ రేపు వేస్ట్ పేపరు. ఐ ఇట్ ఈజ్ ఎ బుక్ ఫర్ ఎవర్. వాళ్ళు ఒక వాక్యం రాస్తే సూర్యుడు చంద్రుడు అంత అంత అంతరించిపోవచ్చు, కానీ వాళ్ళ వాక్యం బతుకుని ఉంటుంది వచ్చే యుగానికి కూడా. ఏం చేయాలంటే వాళ్ళు అనుభవించి రాస్తారు, కానీ ఎవడ మీద కోపం మీద ఇష్టం మీద అయిష్టం మీద రాయని వాళ్ళు. ఇప్పుడు తిరువళ్ళూరు ఏమన్నాడు, పుట్టడం అంటే ఏంటి? నిద్రలోంచి బయటకు రావటం. నీకు అర్థమవుతుంది. చచ్చిపోవడం అంటే ఏంటి? నిద్రపోవటం. అయితే ఇక్కడ జరిగేది ఏంటి? అదే దేహంలో నిద్రపోతున్నాడు, అదే నిద్రలో లభిస్తున్నాడు వాడు. అక్కడ ఏంటంటే పునర్జన్మ అంటే ఆ ఎల్లయ్య ఇంకో దేహంలో లభిస్తాడు. ఇప్పుడు ఇంతకీ ఆడు తిరువళ్ళూరు చెప్పేది ఏంటంటే, మీరు బతుకుండగా సాధన చేసి మారు మనస్సు పొంది మీరు సంస్కరించుకుని, మిమ్మల్ని మీరు సంస్కరించని, మీరు దైవాభిముఖంగా ప్రయాణం చేసి బతుకుండగా సాధన చేసి బతుకుండగా మిమ్మల్ని మీరు బాగు చేసుకోవాలి. కానీ నిద్రలో మీరు ఏమీ సాధించలేరు, నిద్రలో మీరేమీ సాధించలేరు. ఇప్పుడు రాత్రి మనకు రాత్రి నిద్రలో సాధన ఏం చేస్తాం? అలా మీరు చచ్చిపోయిన తర్వాత మళ్ళీ పుట్టిన లోపల మీకు సాధన ఏముండదు. అంటే మీకు శరీరానికి చావు రాకముందే మీరు కాలాన్ని సద్వినియోగం చేసుకుని మీరు మారు మనస్సు పొంది ఎక్కడే ఆ బ్రాహ్మీ స్థితిని పొందడానికి ప్రయత్నం చేయండి. ఇప్పుడు బతుకుండగానే చచ్చిపోయిన తర్వాత మీరు చేసేది ఏమిటది? చనిపోయిన తర్వాత మీరేమీ చేసేది లేదు. నిద్రట్లో ఎవడేం చేస్తాడు? నిద్రట్లో వాడు ఏం సాధిస్తాడు అసలు? ఇప్పటికే బాడీ రెస్ట్ తీసుకుంటుంది, మైండ్ రెస్ట్ తీసుకుంటుంది, కానీ అంతకంటే సాధన ఏముండదు, నిద్రట్లో సాధన ఏముండదు. అంచేది మీరు చచ్చిపోవటం లేదు సాధిస్తామని అనుకోకుండా బతుకుండగానే సాధించండి. అది సాధించలేదు. మీరు ఏదో సాధన చేసుకుంటే బతుకుండగానే చేయండి. అంచేత ఈ మిథ్యా నేను దేహగతమైన నేను వీడు ఎవడని ఆయన బోనెక్కించి విచారణ చేయండి. ప్రేరణ గారు బోనెక్కించినట్టు లేదా ఒక అచేతమైన శక్తి ఉంది మన మనస్సుకి, మన బుద్ధికి అచేతమైన, ప్రకృతికి అచేతమైన హయ్యర్ పవర్ ఉంటుంది. హయ్యర్ పవర్కి శరణాగతి అయినా చేయండి. ఈ రకంగా మీకు దేహాత్మ బుద్ధి పోతుంది, ఆ రకంగా దేహాత్మ బుద్ధి పోతుంది, విచారణ మార్గం అయినా దేహ బుద్ధి పోతుంది. మరి శరణాగతి వల్ల, భక్తి మార్గం వల్ల, ఆ జ్ఞానము భక్తి రెండు ఒకటే. ఊరికే కళకళ కనిపిస్తారు రెండు మార్గాన్ని. మీరు దేహాత్మ బుద్ధి భక్తి మార్గంలో పోగొట్టుకోవచ్చు, అది తర్వాత ఏంటి జ్ఞాన మార్గంలో కూడా పోగొట్టుకోవచ్చు. జ్ఞాన మార్గం కోతి. ఈ మధ్యన వివేకానందనాడు డబ్బు కోతి. కోతికి ఎన్ని లక్షణాలు ఉంటాయి, డబ్బుకి అన్ని లక్షణాలు ఉంటాయి. మనకి డబ్బు పెరిగిందనుకోని తెలిసిన వాళ్ళు కూడా మీరు ఎవరైనా అడుగుతూ ఉంటాం. కోతికి ఎన్ని లక్షణాలు ఉంటాయో డబ్బుకి అన్ని లక్షణాలు. కోతి అండి చదివాను. ఇదే కానీ సరదాగా మీ దగ్గర చాలా డబ్బు ఉందంటే నేను కోతి వ్యాపారం బాగానే చేసుకున్నాను. డబ్బు సంపాదించడం అంటే ఇట్ ఈజ్ ఎ మంకీ బిజినెస్. డబ్బు సంపాదించాలంటే ఇట్ ఈజ్ నియర్ బంగ్, ఇట్ ఈజ్ అబ్సల్యూట్ మంకీ బిజినెస్. ఆ కోతి లక్షణాలు మనకుంటేనే కదా డబ్బు సంపాదించాలి, ఆ డబ్బే కోతి. ఎవడైనా ఎక్కువ డబ్బు సంపాదించాడు అనుకోండి, ఆడి బుద్ధిలో ఏదో చెడ్డతనం లేకుండా, ఆడి బుద్ధిలో ఏదైనా ఆ పాప బుద్ధి లేకుండా, మీకు అర్థమవుతుందా, ఆ పాప బుద్ధి లేకుండా, ఆ పాపపు దొంప వాడు లోపల లేకపోతే ఎవడు ధనవంతుడు అవ్వలేడు. ఇప్పుడు మీరు ఎవరో ఏ మామూలుగా కనిపిస్తున్నారు, రేపు ఏ కాంట్రాక్ట్లో చేసి 100 కోట్లు సంపాదించేశారనుకోండి, మీరు ఏదో పాపపు దొంప అందు. కదా అంత డబ్బు ఒకసారి ఎలా వచ్చింది నీకు? దొంప దొంప చిరగడ దొంపలు కాదు, పాపపు దొంపలు. ఎక్కడున్నాయి పాప దొంపలు? మీ లోపల ఉన్నాయి. ఆ పాపపు దొంప మీలో ఉన్నంతకాలం డబ్బును ఉడికే ఎమాచ్ చేసేది, డబ్బును పోగొట్టేయాలి అనిపిస్తుంది. చివరికి ఏంటి, మీరు అందరూ డబ్బు సంపాదించాక వెనకాలని పాడైపోవడానికి ఇదంతా. వాళ్ళు అక్కడి నుంచి సారా కొట్లకి సిగరెట్లకి తిరుగుతూ ఉంటారు. మీరు బాగా డబ్బు సంపాదించిస్తే వాళ్ళు కేర్ ఆఫ్ అడ్రస్ ఇంకా సారా కొట్లో ఉంటారు. ఇట్ ఇస్ ఎ మంకీ బిజినెస్. మీరు ఒకేసారి 100 కోట్లు అయిపోయినాను సంపాదించేశారనుకోండి, ఆడు గొప్పగా సంపాదించాడు మనం అనుకుంటాం. ఆడలో పాప బుద్ధి వల్ల అంత తొందరగా ఆడు గ్రోత్ వచ్చింది, ఎకనామిక్ గ్రోత్ అని మనకు అర్థం కాదు. ఆ లోపల పాప బుద్ధింప లేకుండా ఎవరిని మోసం చేయకపోతే నీకు 100 కోట్లు ఒక రోజున ఎలా వచ్చింది? అంటే స్వామీజీ అనేవారు, కోతికి ఎన్ని లక్షణాలు ఉన్నాయి, డబ్బుకి అన్ని లక్షణాలు ఉన్నాయి. నీకు సంకల్పం అంటే ఏమి ఉండకూడదు, ఇది అలా చేద్దాం. దేవుని చేతిలో ఇప్పుడు ఈ పుస్తకం ఉంది, ఈ పుస్తకం నా చేతిలో ఉంది, ఈ పుస్తకం నా చేతిలో ఉంది. ఇది కింద పడేసాను అనుకోండి, ఎందుకు పడేసావు నన్ను అడుగుతుందా? అడగదు. పుస్తకం నా చేతిలో పెట్టుకున్నావు, నీ చేతిలో ఎందుకు పెట్టుకున్నావని అడగదు. అలాగే శరణాగతి చెందిన వాడు ఆ దేవుని చేతిలో పనిమిట్టుకుంది అయిపోతాడు. ఆ ఉద్ధరించినేమంటే కింద పడేసిన ఏమంటాం. ఇంకోటి మీకు దేవుడు రియలైజేషన్ ఇచ్చే ముందు కొన్ని కఠినమైన పరీక్షలకు గురి చేస్తాడు. అది తట్టుకోలేరనుకోండి, మిమ్మల్ని తీసేస్తాడు తాలింపు సరిక్కింద. తాలింపు సరిక్కింద తీసేటువంటి పునర్జన్మలకు గంటేస్తాడు. ఏమో ఆ జన్మలు ఎటువంటి వస్తాయో మనకు తెలియదు. మనం అన్నం కూర అన్నం తినేటప్పుడు తాలింపు సరుకు వస్తుంది కదా, అది తీసి మనం పక్కన పెట్టేస్తాం కదా. అలాగే భగవంతుడు ఏం చేస్తాడు, నేను పరీక్షలు పెట్టుకున్నప్పుడు నువ్వు తట్టుకోలేవనుకో, నేను పునర్జన్మలో గెంటేస్తాడు బయటకు, ఆయన స్వరూపం ఇవ్వడం. అంచేత ఆ సహనం ఉండాలి, ఆ ఓర్పు ఉండాలి, ఆ డూ ఆర్ డై, ఆ పట్టుదల ఉండాలి. మనం మోక్షం సంపాదించాలంటే ఒక స్థిరమైన బుద్ధి ఉండాలి. పరిస్థితులు ప్రతికూలం అయిపోతే ఈ మోక్ష మార్గం వదిలేసి, అనుకూలమైన పరిస్థితులు వచ్చేస్తే ఈ మోక్ష మార్గం వదిలేసి, అలా ఉండగా అప్స్ డౌన్స్ లేకుండా ఆ మోక్ష మార్గంలో మోక్షమైపు మోక్ష సుఖాన్ని పొందడంలో వాడు చేసే ప్రయత్నంలో వాడు స్థిరంగా ఉండాలి, నిశ్చలంగా ఉండాలి, నిర్మలంగా ఉండాలి. స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్. అబ్రహం లింకన్ అని వాడు నేను స్పీడ్గా నడిచే అలవాటు నాకు లేదు, ఐఎమ్ ఏ స్లో వాకర్. ఏంటది, అమెరికన్స్ అందరూ స్పీడ్గా నడుస్తారు, తర్వాత చాలా స్పీడ్గా మాట్లాడేస్తారు, మనకు అలవాటు లేదా మాటలు పట్టుకోడు. అమెరికన్స్ మాట్లాడటం స్పీడ్గా మాట్లాడతారు, ఆ ఇంగ్లీష్ మనం పట్టుకోలేము అలవాటు లేక. నడిచేటప్పుడు కూడా స్పీడ్గా నడిచేస్తారు, బట్ లింకన్ ఇస్ ఏ స్లో వాకర్. అబ్రహం లింకన్ అంటే స్లో వాకర్, ఆయన స్లో వాకర్. నేను స్పీడ్గా నడిచి అలవాట్లేదు, కానీ స్లోగా నడిచినా గమ్యం గోల్ ఎప్పుడు మిస్ అవ్వను. స్పీడ్గా నడిస్తే మటుకు లాభం ఏంటి గోల్ మిస్ అయిపోయినప్పుడు? అది కానీ ఇప్పుడు ఇక్కడి నుంచి నేను కాకినాడ వెళ్ళాలనుకుంటున్నాను, స్లోగా నడిచినా గంట ఆలస్యమైన కాకినాడ వచ్చేస్తుంది. స్పీడ్గా నడిచి అమలాపురం వైపు స్పీడ్గా నడిచి వెళ్ళిపోతే అమలాపురం వస్తుంది, కానీ కాకినాడ ఎలా వస్తుంది? నేను స్లోగానే నడుస్తాను, స్పీడ్గా నడిచే నాకు అలవాటు లేదు, ఐఎమ్ ఏ స్లో వాకర్. బట్ ఆ డైరెక్షన్ అంటే గోల్ని, ఆ డెస్టినేషన్ మటుకు ఎప్పుడు మిస్ అవ్వను. ఆ డెస్టినేషన్ జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాను. విమానాలు నడిపేవాడు కూడా అక్కడ ఆకాశంలో నడుపుతూ ఉంటాడు, అక్కడికి ఏం తెలిసే దిక్కులు, అంత గ్రౌండ్ కంట్రోల్. ఇదిగో విశాఖపట్నం నుంచి కలకత్తా ఈ డైరెక్షన్లో ఈ మీటర్లో ఉంది. ఆడు కింద నుంచి గ్రౌండ్ కంట్రోల్ చెప్పేవాడు, ఆ పైలట్కి చెప్తూ ఉంటాడు ఈ డైరెక్షన్లో వెళ్ళి ఈ డైరెక్షన్లో. ఆ డైరెక్షన్ వెళితేనే విమానం కలకత్తా వెళుతుంది, లేదా ఎక్కడ పోతుందో అడిగితే. ఎప్పటికప్పుడు అంత విమానాలు నడిచేది అంతే గ్రౌండ్ కంట్రోల్ నుంచి, అది ఏ డైరెక్షన్లో ఉంది ఎంత దూరంలో ఉంది అంతా గ్రౌండ్ కంట్రోలే. ఆ పైకి వెళ్ళాక పైలట్ తెలివితేటలు ఏమీ అక్కర్లేదు. ఆ పైలట్ తెలివితేటలు ఎక్కడ ఎక్కడ చూపిస్తాడంటే, మంచి పైలట్లయితే అది టేకాఫ్ పైకి వెళ్తాడు కదా, చాలా ప్రశాంతంగా తీసుకెళ్తాడు మన పైకి, మళ్ళీ గ్రౌండ్కి వస్తాడు కదా, ల్యాండ్ అవుతాడు కదా. ఆ ల్యాండ్ అయినప్పుడు కూడా ఒడిదుడుకులు లేకుండా జాగ్రత్తగా ల్యాండ్ అవుతాడు. ఆ పైలట్ తెలివితేటలు ఆకాశం మీద ఏం కనిపించవు, గ్రౌండ్ కంట్రోల్ నుంచి వెళ్ళి అడు గ్రౌండ్ కంట్రోల్ నుంచి ఎక్కడ డైరెక్షన్ ఇస్తున్నాడు అలా వెళ్ళిపోవలసిందే. ఆడు సొంత తెలివితేటలు ఏమి ఉండవు. ఆడు సొంత తెలివితేటలు ఏమంటే టేకాఫ్లోని మళ్ళీ ల్యాండ్లోకి వచ్చినప్పుడు సొంత ఆడు తెలివి ఆ పైలట్ తెలివితేటలు అక్కడ చూపించాలి. కొంతమంది స్మూత్గా వెళ్తారు పైకి, ఆ ల్యాండ్ అయ్యేటప్పుడు కూడా ఏం ఒడిదుడుకులు లేకుండా దింపుతాడు అక్కడే ఇంటెలిజెంట్. ఇంకా పైకి వెళ్ళిపోయిన తర్వాత అంతా గ్రౌండ్ కంట్రోల్ కానీ పైలట్ అక్కడ పెద్ద బ్రెయిన్ ఉపయోగించక్కర్లేదు. నీకు సంకల్పం అంటూ ఏమో అంటే నా జీవితం ఎలా ఉండాలి ఇలా ఉండాలని అనుకోకూడదు. నువ్వు శరణాగతి చెంది ఎవరు చేయాలని, ఈశ్వరుడి చేతిలో పనిముట్టి కింద ఉండాలి నువ్వు. ఈశ్వరుడి చేతిలో ఓ పనిముట్టి కింద ఉండాలి. ఆఫర్ ఫస్ట్ ఆల్ ఎవర్ యాక్షన్స్ యాజ్ ఏ సాక్రిఫైస్ టు ది హైయెస్ట్ అండ్ ది హైయెస్ట్ వరల్డ్. ఏమంటే మీరు విచారణ మార్గం చెబుతున్నారు, శరణాగతి మార్గం చెబుతున్నారు. నాకు శరణాగతి మార్గం తేలిగ్గా ఉన్నట్టు ఉంది అంటున్నాడు ఆ భక్తులు ఎంతా విని. నువ్వు ఏ మార్గాన్ని ప్రయాణం చేసిన ఇబ్బంది లేదు, కానీ విచారణ మార్గం నీకు నచ్చకపోతే అంటే ఎంక్వైరీ మెదడు. మీ ఈ మాటలు మీరు ఏమో ఉంటారు, జ్ఞానం కోచి భక్తి పిల్లి. జ్ఞానం ఏంటి కోచి, భక్తి ఏంటి పిల్లి. జ్ఞాన మార్గాన్ని ఏమో కోచ్ అంటారు, భక్తి మార్గాన్ని పిల్లి అంటారు. అంటే ఆ ఉదాహరణకి ఎందుకు వచ్చిందంటే, ఉదాహరణ పిల్లి 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 అజాగ్రత్తగా ఉన్నా పర్వాలేదు, పిల్లి నోట్లో ఉంటుంది. పిల్లి ఒక చోట నుంచి ఇంకో చోటకి వెళ్తుంది అనుకో, పిల్లి పిల్లి అజాగ్రత్తగా ఉన్నా పర్వాలేదు, అంటే దాన్ని నోట్లో పెట్టుకుని జాగ్రత్తగా డెస్టినేషన్ తీసుకెళ్తుంది, అది భక్తి మార్గం, సేఫెస్ట్ అండ్ ష్యూరెస్ట్. ఇది కోచి. ఏది జ్ఞాన మార్గం కోచి లక్షణాలు ఉన్నాయి దానికి. ఆ కోచి ఎలా అంటే, ఆ కోచి ఓ చెట్టు పెంచు దాని పిల్ల పొట్టని అంటి పెట్టుకుంటుంది, తల్లి పొట్టని అంటి పెట్టుకుంటుంది, ఒక చెట్టు పెంచి ఇంకో చెట్టు పెంచి ఉరుగుతూ ఉంటుంది. డబ్బు కూడా ఒక చోట ఉండదు, ఒక చోట ఇంకో చోట జంప వెళ్ళిపోతూ ఉంటుంది. మనం బాగా ధనవంతులు అనుకునేవాళ్ళు, పేదవాళ్ళు వస్తుంది పేదవాళ్ళు అనుకునేవాళ్ళు, అది కోచి లక్షణాలు లేక ఈ చెట్టు పెంచి ఆ చెట్టు కోతి ఎలా దింపుతుందో డబ్బు కూడా జంపలు చేస్తూ ఉంటుంది. కొంతమంది ఒక కంపెనీలో నుంచి ఇంకో కంపెనీలోకి జంప చేసినట్టు జంపలు చేస్తూ ఉంటారు ఉద్యోగస్తులు కూడా. ఇప్పుడు కోతి ఏం చేస్తుంది, ఒక చెట్టు మీద ఇంకో చెట్టు మీద ఉరుగుతుంది ఉరుగుతుంది కదా, అప్పుడు పిల్ల అజాగ్రత్తగా ఉంటే కింద పడిపోతుంది. అక్కడ పిల్లి పిల్ల అజాగ్రత్తగా ఉన్నా పర్లేదు, కోతి పిల్ల అజాగ్రత్తగా చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఒకవేళ కింద పడిపోతే సరిగ్గా తల్లిని పట్టుకోలేదు అని అర్థం, తల్లి తప్ప ఏం లేదు. అక్కడ జ్ఞాన మార్గం కోచి, భక్తి మార్గం పిల్లి, పిల్లి పద్ధతి భక్తి మార్గం, కోచి పద్ధతి జ్ఞాన మార్గం. అంటే జ్ఞాన మార్గం కంటే సేఫ్ సైడ్ అని ఏది భక్తి మార్గం. అంటే కలియుగంలో జ్ఞాన మార్గం కంటే భక్తి మార్గం మంచిదని చెప్తారు కొంతమంది. ఏ మార్గంలో నువ్వు ప్రయాణం చేసినా నువ్వు అందులో శరణాగతి పొందాలి, వీరిని సరే అందుకే ఐక్యమైపోవాలి. ఎలా అయిపో నువ్వు చదువుతున్నావు కదా, చదువులో నువ్వు ఐక్యమైపోవాలి. ఈ ఈ సామెతలు మీరు చాలాసార్లు విని ఉంటారు, పరగట్ చెప్పా, జరిగిపోయిన గొడవలు మర్చిపోండి, జరిగిపోయిన గొడవలు మర్చిపోతున్నారా మీరు, జరిగిపోయిన గొడవలు మర్చిపోండి, జరిగిపోయింది ఏదో జరిగిపోయింది, భవిష్యత్ కాలం గురించి గాల్లో మేళ్ళ కట్టకండి, ఏదో మనం టాటా అయిపోతాం బిర్లా అయిపోతాం అలా ఊహించుకోకండి, ఇది అన్నవస్త్రాలు లోటు లేకుండా వెళ్ళిపోతే సరిపోతుంది, భవిష్యత్తు గురించి ఊహించుకోకండి, జరిగిపోయిన గొడవలు మర్చిపోండి, పర్గట్ ది ప్యాస్ట్, ఆల్వేజ్ లివ్ ఇన్ ది ప్రజెంట్, ఎప్పుడు వర్తమాన కాలంలో జీవించు. ఏంటది ఎప్పుడు వర్తమాన కాలంలో జీవించు అంటే అర్థం ఏంటి? ఇప్పుడు మనందరం వర్తమాన కాలంలో జీవిస్తున్నాం కదా, అది కానీ ఇప్పుడు మనందరం ప్రజెంట్ వర్తమాన కాలంలో ఉన్నా కదా, ఇంకా జీవించలేండి వర్తమాన కాలంలో జీవించడం అంటే ఏంటి? ఇది శాస్త్రం చెబుతుంది, ఆల్వేజ్ లివ్ ఇన్ ది ప్రజెంట్, పర్గట్ ది ప్యాస్ట్. నువ్వు జరిగిపోయిన గొడవలు తలపెట్టుకుంటే ఏమవుతుంది, నీకు చెరువు నీరు బయటకు వెళ్ళిపోయింది, చెరువు నీరు మళ్ళీ కొత్త నీరు పెట్టుకోవాలి, కానీ చెరువు నీరు బయటకు వెళ్ళిపోయిందని ఏడుస్తూ కూర్చుంటే ఏమవుతుంది, మళ్ళీ కొత్త నీరు పెట్టుకోవాలి. అలాగే ఇక్కడ ఆల్వేజ్ లివ్, శాస్త్రం ఏం చెబుతుంది, ఆల్వేజ్ లివ్ ఇన్ ది ప్రజెంట్ అంటే దాని అర్థం ఏంటంటే నీ దేహం ఏ పని చేస్తుంది రాసుకోండి, నీ దేహం ఏ పని అయితే చేస్తుందో బళ్ళు బళ్ళు చదువు చెబుతుంది, ఇంటికాడ వంట చేసుకుంటుంది, మీకు అర్థమవుతుందా? దేహం ఒకటేనే రకరకాల పని చేయాలి, అదే పొలం వెళ్ళి వ్యవసాయం చేస్తుంది, మీకు అర్థమవుతుందా? దేహం రకరకాల పనులు చేస్తూ ఉంటుంది, అది సంసారం వెళ్ళదు, పనులు చెబితే సంసారం వెళ్ళదు కదా. అంటే ఇక్కడ మనం సంసారం అంటే ఇంట్లో మనుషులు అనుకుంటాం, నీ అవిద్య సంసారం, నీ అజ్ఞానం సంసారం, నీ వ్యక్తిభావన సంసారం, నీ అహంభావన సంసారం, అదే సంసారం అంటే ఇంట్లో మనుషుల సంసారం కాదు. అంటే ఆల్వేజ్ లివ్ ఇన్ ది ప్రజెంట్, అది రాసుకోండి మీరు పుస్తకంలో. దేహం ఏ పని చేస్తుందో మీకు అర్థమవుతుందా? నూటికి రూపాయలు మనసు అక్కడ ఉండాలి, అది ఆల్వేజ్ లివ్ ఇన్ ది ప్రజెంట్. మనకేంటంటే బాడీ, బాడీ ప్రజెంట్, మైండ్ ఈజ్ ఆబ్సెంట్. మనకు చదువులు కూడా సరిగ్గా రాకపోవడానికి కారణం అదే. బాడీ ఈజ్ ప్రజెంట్, మైండ్ ఈజ్ ఆబ్సెంట్. ఆ మాస్టర్ చెప్పి లెసన్ మీద మనకు ఉండదు కదా, మన మైండ్ ఎక్కడో ఇంటికాడ ఉంటుంది, అది పొలం మీద ఉంటుంది. ఆల్వేజ్ లివ్ ఇన్ ది ప్రజెంట్ అంటే అర్థం ఏంటి? నీ దేహం ఎక్కడ ఉందో నూటికి నూరు రూపాయలు నీ మనసు అక్కడే ఉండాలి. అలా ఉంటే నీకు ఆ పని సిద్ధిస్తుంది, నీకు అశాంతి కలగదని. పని అవ్వచ్చు అవ్వకపోవచ్చు వేరే విషయం, అది సాధనం మీన్స్. నీ దేహం ఎక్కడ ఉందో నూటికి నూరు రూపాయలు మనసు అక్కడ ఉండాలి, అదే ఆల్వేజ్ లివ్ ఇన్ ది ప్రజెంట్. నువ్వు ఏ మార్గంలో ప్రయాణం, నీకు నచ్చిన మార్గంలో ప్రయాణం చేయి. కొంతమందికి పూర్వజన్మ సంస్కారాన్ని బట్టి ఒక మార్గం మీద ఒక ఆకర్షణ ఉంటుంది. కొంతమంది చూడండి మ్యాథమెటిక్స్ చాలా ఇష్టం, కొంతమందికి లాంగ్వేజెస్ బాగా ఇష్టం, కొంతమంది సైన్సెస్ బాగా ఇష్టం. మన ఇండియన్ స్టూడెంట్స్కి మ్యాథమెటిక్స్ బాగా ఇష్టం, సైన్స్లో వెరీ పూర్. అమెరికన్ స్టూడెంట్స్ సైన్స్లో బాగుంటారు, అమెరికన్ స్టూడెంట్స్ సైన్స్లో బాగుంటారు, మన ఇండియన్ స్టూడెంట్స్ సైన్స్లో పూరే, మ్యాథ్స్లో బాగుంటున్నారు, మ్యాథ్స్లో బాగుంటున్నారు. అక్కడ అదే ఇదివరకు ప్రెసిడెంట్ ఓ మాట చెప్పాడు హైదరాబాద్ వచ్చి, మీ తెలివితేటలు మాకు ఇవ్వండి మా డబ్బు మీరు తెచ్చుకోండి అని. వీడి కదా వాడు బుషి చెప్పాడు, మీ తెలివితేటలు మాకు ఇవ్వండి మా డబ్బు మీరు తెచ్చుకోండి అని. అంటే మీరు మ్యాథ్స్ బాగా చేస్తున్నారు, కంప్యూటర్స్కి ఎంతో కొంత మ్యాథ్స్ ఉండాలి, మీ తెలివితేటలు మా దేశానికి ఉపయోగించండి, మా దేశంలో ఎంతో డబ్బు ఉంది, సో లార్జ్ సో బిగ్ సో రిచ్ అండ్ సో వైడ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, అంటే మా చేతి మా చే మా మా దేశంలో ఎంత డబ్బు ఉంది ఆ డబ్బు మీరు తెచ్చుకోండి, మరి మీరు మాకేం ఇస్తారు, మీ తెలివితేటలు మాకివ్వండి, మీ తెలివితేటలు మాకివ్వండి అని బుషి హైదరాబాద్ వచ్చినప్పుడు చెప్పాడు. దానికి తప్పేం లేదు, మీకున్నది మాకివ్వండి, మాకున్నది మీరు తెచ్చుకోండి, అది ట్రేడ్. అందరూ ఆ మాటలు తప్పే ఉంది, మీకున్నది మాకివ్వండి, మాకున్నది మీరు తెచ్చుకోండి. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ భగవాన్ చెప్పేది ఏంటంటే, నువ్వు ఏం పూర్వజన్మ సంస్కారం బట్టి ఒక మార్గం ఒకటికి ఆకర్షించబడుతుంది. నీకు ఏ మార్గం ఇష్టమైతే అది డెడికేటెడ్గా చెయ్యి, డివోటెడ్గా చెయ్యి. నేను ఎక్కడ చెప్పినా పర్లేదు, ఇంగ్లీష్ చెప్పినా పర్లేదు, అది హృదయపూర్వకంగా చెయ్యి. అదేంటిది? హృదయపూర్వకంగా చెప్పి నిండు మనసుతో చెయ్యి, డెడికేటెడ్గా చెయ్యి, డివోటెడ్గా చెయ్యి. ఆ సబ్జెక్ట్ అయి చెయ్యి. నువ్వే సబ్జెక్ట్ అయితే చెబుతున్నావో అది నువ్వు అయిపోవాలి. అంతేగాని ఇస్త్రీ వాళ్ళు ఎక్కడ చెబితే ఎలా ఉంటుంది? ఇస్త్రీ చెప్పేవాళ్ళు లెక్కలు చెప్పమంటే చెబుతారు, ఆ లెక్క సగం చేశాక తెలుస్తుంది మాస్టర్ తప్పు చేస్తున్నామని, మళ్ళీ అంతా చెప్పేస్తారు. చెప్పమంటే చెబుతారు వాళ్ళు. ఇస్త్రీ మాస్టర్ లెక్కలు చెప్పమంటే వాళ్ళు మరి హెడ్ మాస్టర్ చెప్పమంటే వాళ్ళు చెబుతారు. వస్తారు బోర్డు మీద వేస్తారు, సగం అయ్యాక లెక్క తప్పు చేస్తున్న వాళ్ళు చేసి మళ్ళీ అంతా చెరిపేస్తారు. ఇప్పుడు బెల్ల అయిపోతుంది, వెళ్ళిపోవటం బెల్ల బిడ్లు. వాళ్ళకి నష్టం ఏంటి? ఒకటో తారీఖు ఇచ్చాడు బిల్లు వచ్చేస్తుంది, బెల్ల కొట్టగానే బయటకు వెళ్ళిపోవచ్చు. లేసిన మధ్యలో ఉన్నా అంటే నువ్వు ఏ మార్గంలో నువ్వు ప్రయాణం చేసినా పర్లేదు, అందులో ఐక్యం అవ్వాలి. అందులో ఏంటది? ఐక్యం అవ్వాలి. ఆ ఫిజిక్స్లో ఐన్స్టీన్ ఎంత ఐక్యం అయ్యాడంటే, అలా ఐక్యం అయితేనే కానీ డిస్కవరీస్ రావు. ఆడు ఒకసారి టాయిలెట్కి వెళ్ళి టాయిలెట్లో ఉన్నామని సంగతి మర్చిపోయాడు. ఆడు టాయిలెట్కి వెళ్ళి మనం టాయిలెట్లో ఉన్నామని సంగతి మర్చిపోయాడు. అప్పుడు ఇంట్లో అరగంట గంట చూసేది భార్య గంటను. అప్పుడు నెమ్మదిగా తలుపు కొట్టేది. ఏది టాయిలెట్ తలుపు? ఈ శబ్దానికి ఆడికి ఏవో అప్పుడు మెరుకు ఆడి ఎరుకులోకి వచ్చేవాడు. అంటే ఆ ఫిజిక్స్లో అంతా అలా ఐక్యం అయిపోయాడు. అలా ఐక్యం అయిపోతే డిస్కవరీస్ రావు. కొంతమంది లెక్కల్లో నూటికి నూరు వేస్తారు, పూర్వం నూటికి 120 వచ్చి కొంతమంది. ఇప్పుడు లెక్కల్లో నూటికి 100 వస్తే గొప్ప మార్కులు, పూర్వం నూటికి 120 వచ్చాయి. 100 మార్కులు 120 మార్కులు వేస్తాయి ఎలా వస్తాయంటే, పూర్వం పద్ధతి ఏంటంటే 10 లెక్కలు ఇచ్చి 8 లెక్కలు చేయమన్నవాడు. ఆ 8 లెక్కలు చేసేస్తే 100 ఇచ్చేసేవారు. అది 10 చేసేవాడు అనుకోండి 120 మార్కులు ఇచ్చేసేవారు. ఇప్పుడు ఆ పద్ధతి తీసేశారనుకుంటా, నాకు సరిగ్గా తెలియదు. అది 100 మార్కులకి 120 మార్కులు ఎలా వస్తాయి? వచ్చేస్తాయి. ఎలా అంటే 10 లెక్కలు ఇస్తాడు, 8 లెక్కలే చేయను అంటాడు. 8 లెక్కలు చేస్తే అడుగు 100 ఇచ్చేస్తారు. వీడేం చేస్తాడు? 10 చేసేస్తాడు. 10 చేస్తే మరి ఏం చేస్తాడు? అర్థం గారు 2 చేశాడు కదా, ఇంకా 20 మార్కులు ఎక్కువ చేసి 100కి 120 అని రాసి పంపేస్తారు. అంటే అందులో సబ్జెక్టులు ఐక్యం అయిపోవటం. అంటే వాడు అవర్స్లో వాడు 2 గంటల పేపర్ అయితే 10 లెక్కలు 2 గంటలు చేసేస్తాడు వాడు. మరి ఆడికి కూడా 100 మార్కులు ఇస్తే ఏమన్నా అప్పుడు ఆడికి 120 ఇచ్చేస్తారు. నువ్వు అందులో లే అంటే నువ్వు ఏ పని చేసినా అందులో ఐక్యం అవ్వాలి. అంటే భౌతికమైన ఆధ్యాత్మికమైన అందు నువ్వు జ్ఞాన మార్గంలో ఉన్నాయి, భక్తి మార్గంలో ఉన్నాయి, జ్ఞానం ఏ మార్గంలో, అన్ని మార్గాలు ఒకే చోటకి చేరుస్తాయి. కానీ అక్కడ నువ్వు ఐక్యమై చేయాలి. ఏంటది? తర్వాత నువ్వు ఏ మార్గంలో అయితే ప్రయాణం చేస్తున్నావో అందులో సిన్సియర్గా చేయాలి. ఏంటది? అందులో బాగా సిన్సియర్గా చేసే పనులు సిన్సియర్గా చేయాలి. సిన్సియారిటీ చాలా ముఖ్యం. సిన్సియర్గా చేయాలి. ఆ పూర్వజన్మ వాసన బట్టి ఒక మార్గం మీద ఒకడు ఇష్టపడతాడు. నువ్వు ఏ మార్గంలో ప్రయాణం చేసినా ఆడు గోలుకు చేరుకోవాలి, ఇష్టం చేయరు. ఇప్పుడు నా విషయం ఉందనుకోండి, నేను భక్తి మార్గం ఈ మధ్యన ఎక్కువ చెబుతున్నాను. కానీ నా పూర్వజన్మ సంస్కారం బట్టి భక్తి మార్గం కాదు, నా జ్ఞాన మార్గం. అది పిల్లి మార్గం కాదు, కోతి మార్గం. అదే మామూలుగా ఈ మధ్యన నీకు ఎక్కువ భక్తి గురించే చెబుతున్నాను. కలియుగం కదా, భక్తి గురించి అవటం, భక్తి గురించి అవటం. కలియుగం అంటే డార్క్ ఏజ్. నేను నా నోరేమో భక్తి గురించే చెబుతుంది, కానీ అందులో ఐక్యమే చెప్పలేకపోతున్నాను. నా జన్మాంతరంలో పూర్వజన్మలో నేను ట్రైనింగ్ అయ్యేది జ్ఞాన మార్గంలో. నోరేమో భక్తి మార్గం గురించే చెబుతుంది, ఈ మధ్య ఎక్కువ భగవద్గీత చెబుతున్నాం కదా. అంచేత నువ్వు దేవుడి చోడు ఏం చెప్తావంటే, నీ దైవులు బిడ్డాను, నీ సంకల్పమే, నీకు సంకల్పాలు ఉన్నాయి, నాకు సంకల్పాలు ఉన్నాయి, నీకు ఇష్టాలు ఉన్నాయి, నాకు ఇష్టాలు ఉన్నాయి, నీకు ఇష్టాలు ఉన్నాయి, నాకు ఇష్టాలు ఉన్నాయి, నీకు సంకల్పాలు ఉన్నాయి, నాకు సంకల్పాలు ఉన్నాయి, నాకు సంకల్పం ఉన్నా నా సంకల్పం నెరవేరాలనుకోవటలేదు, నీ సంకల్పమే నెరవేరుగాక. నాకు ఇష్టాలు ఉన్నాయి, నాకు ఇష్టాలు ఉన్నాయి, నీకు ఇష్టాలు ఉన్నాయి, నాకు ఇష్టాలు ఉన్నాయి, నా ఇష్టం నెరవేరాలని అనుకో, నీ ఇష్టమే నెరవేరుగాక. అది భక్తి మార్గం. నీకు ఇష్టాలు ఉన్నాయి. పాపం కొంతమంది ఇంట్లో వాళ్ళు ఏం చేస్తారంటే, ఆ ఇంట్లో యజమానికి ఏది ఇష్టమైతే అది వండేసి ఏ పచ్చడి తింటారమ్మా పాపం, ఏ చేపల కూర వండుతారు వాళ్ళకి, వాడికి చేపలు ఇష్టమైతేనే. పాపం వీళ్ళు చేపలు తినరనుకోండి, ఏ ఆకేసి తినేస్తూ ఉంటారు. ఆ ఇంట్లో యజమాని ఇష్టం, వీళ్ళు ఇష్టం, అలా పడుకుంటున్నారమ్మా పాపం. అలా చేపల కూర కొంచెం వదులుతూ వదులుతా అంటే వదలడం మొత్తం దాకంత తినేస్తాడు వాడు. ఈ మాంసం తినేవాడు వెనకాల వాడు కూడా కొంత ఇడిచిపెట్టాలి. వీళ్ళు వండిందంటే ఆడే తినేస్తే ఇంక ఇంట్లో వాళ్ళకి ఏముంటుంది, వాళ్ళకి తెలియదు ఇంకొంత ఇడిచిపెట్టాలని. ఆ చేపల కూర అలా తినేస్తారు, మాంసం కూర అలా తినేస్తారు, పైగా దీనికి తగ్గట్ట పలావులు ఒకటి. అందులో చేపల కూర అయితే మనకి తోకలేదని ఇడిచిపెడతారు, కానీ వాళ్ళకి తలకాయ ఆడు తినేస్తారు. అది పాపం వీళ్ళు ఏంటి, ఆ యజమాని ఇష్టమే వీళ్ళు ఇష్టం, నీకు అర్థమవుతుందే. వీళ్ళకి వీళ్ళు ఇష్టాలను చంపుకుంటున్నారు. పోనీ ఆ ఉండాడి పెట్టింది కొంచెం విడిచిపెట్టాడు కదండి, ఆ దాకా దాకాడు తినేసి వెళ్ళిపోతాడు చేయకడికి. అది వెనకాల వాళ్ళకి ఉందో లేదాడికి అక్కడ కూర వెనకాల వాళ్ళకి విడిచిపెడదాం అనుకోవడం తిరిగి వస్తాడు. వాళ్ళు 100% సెల్ఫ్ సెంటర్డ్ వాళ్ళు. ఏమంటారు, 100% సెల్ఫ్ సెంటర్డ్ వాళ్ళు. కొంచెం దాకా విడిచిపెట్టాడు కదా, ఎంతో కొంత మొత్తం అంతా తినేసి లేచి వెళ్ళిపోతారు చేయి కడుక్కుని. ఆ ఇంట్లో కూడా కొంత విడిచిపెట్టాలి కదా. అంటే మీరు కూడా ఏం చేయాలంటే, కొంత కూర మీరు మిగిలి చేసుకుని సగం వాడికి పడగలరు. మీరు కూడా తెలివితేటలుగా ఉండాలి, మీరు కూడా తెలివితేటలుగా ఉండాలి. సగం మీరు బాగేసి మిగతా సగం వాడికి పళ్ళు పెట్టి పడగలరు. వాడు వాడు ఎలాగ తినేస్తాడు, అది మీరు దాచేసుకోండి. కొంత మొత్తం వండిందల్లా మీరు అమాయకత్వంగా టేబుల్ పెడతాడు తినేస్తాడు, మీకేముంటాడు. అంచేది నీ నీ ఇష్టమే నా ఇష్టం, నీ సంకల్పమే నా సంకల్పం. నాకు ఒకవేళ నాకు కూడా సంకల్పం ఉన్నా నీ సంకల్పమే నెరవేరాలి. నాకు కూడా ఇష్టాలు ఉండొచ్చు, మరి మనస్సు నుంచి చెప్పి ఇష్టాలు ఉంటాయి, వ్యక్తి భావన నుంచి చెప్పి ఇష్టాలు ఉంటాయి. ఆ ఇండివిజువల్ అయ్యి ఫాల్స్ అయ్యి ఆర్టిఫిషియల్ అయ్యి బాడీ బౌండ్ అయ్యి అవి ఉన్నంతకాలం ఇష్టాలు ఉంటాయి. ఇష్టాలు ఉంటాయి, అవి ఇష్టాలు ఉండాలి, అవి ఇష్టాలు ఉంటాయి. ఆ మనిషి యూనివర్సల్ అయ్యే వరకు వాడికి ఇష్టాలు ఉంటాయి, అవి ఇష్టాలు ఉంటాయి. ఈ ఐ కాన్షియస్నెస్ యూనివర్సల్ కాన్షియస్నెస్లో మెర్జ్ అయ్యే వరకు లైక్స్ ఉంటాయి, డిజ్లైక్స్ ఉంటాయి. ప్రేమించడం ఉంటుంది, అసహించుకోవటం ఉంటుంది. అవి జ్ఞానాన్ని చివరికి ఆత్మానుభవం పొందడానికి అయ్యే అడ్డొస్తూ ఉంటాయి. అవి ఆపుచేయలే మనం. ఐ కాన్షియస్నెస్ చెప్పి యూనివర్సల్ కాన్షియస్ మెర్జ్ అవ్వాలి. మిర్జ్ అయ్యే వరకు లైక్స్ డిజ్లైక్స్ మనల్ని విడిచిపెట్టవు. అంచేత నువ్వు కంప్లీట్గా నీ ఇష్టమే నా ఇష్టం నోడుతోడు అంటాం కాదు, హృదయపూర్వకంగా నీ ఇష్టమే. నువ్వు శేషం ఉండకూడదు. నువ్వేంటి, నువ్వు శేషం రాకూడదు, శేషమే మిగుల్చుకోకు. నువ్వు నీ నీ సంకల్పమే నా సంకల్పం, నీ ఇష్టమే నా ఇష్టం అని హృదయపూర్వకంగా నువ్వు అలా శరణాగతి చేస్తే, ఈశ్వరుడికి నువ్వు అలా శరణాగతి చేస్తే అప్పుడు దానికి ఫుల్నెస్ వస్తుంది. దేనికి, ఆ శరణాగతికి ఒక నిండితనం వస్తుంది. అందులోంచి నీకు ఈ బ్రహ్మానుభవం కలుగుతుంది. ఎవరు అనుగ్రహం, ఈశ్వరుడు దయ వల్ల ఈశ్వరుడికి నువ్వు శరణాగతి చేయటం వల్ల. రమణ మహర్షి గారు శరణాగతి ఎటువంటిది అంటే అది మనం ఊహించడం. వైష్ణవులకు కూడా అంత శరణాగతి లేదు. ఆయన తోటలో ఉండేవాడు అరుణాచలం వచ్చిన కొత్తలో. ఆయన సరసంగా కళ్ళు మూసుకుని ఉంటాం అలవాటు. ఆయన గురించి ఒక పాట ఉంది, కళ్ళు తెరిస్తే చూపిస్తాడు, కళ్ళు మూసుకుంటే చూసుకుంటాడు అని. కళ్ళు మూసుకుంటే చూసుకుంటాడు, తన తాను చూసుకుంటాడు. కళ్ళు తెరిస్తే ఆయనలో ఉన్నది మనకు చూపిస్తాడు. కళ్ళు మూసుకుంటే ఆయనలో ఏముందని చూసుకుంటూ ఉంటాడు. ఒకవేళ కళ్ళు తెరుస్తాడనుకో, ఆ కళ్ళు ఆ జ్ఞాననేత్రాలు. అవి ఏంటయ్యి జ్ఞాననేత్రాలు? ఆ భౌతికమైన నేత్రాలు కాదు, అంటే ట్రూత్ వచ్చే ఆ కళలో అలా మనకు దర్శనం ఇస్తూ ఉంటుంది. కళ్ళు తెరిస్తే చూపిస్తాడు, కళ్ళు మూసుకుంటే చూస్తాడు, కళ్ళు తెరిస్తే చూపిస్తాడు. వివేకానంద కళ్ళు అంక అస్తమానాలు రామకృష్ణుడు తీసుకోడు. వివేకానంద ఏమన్నా అస్తమానం నా వంక చూడకుండా చూసేవాడు ఏమనుకుంటారని వాడు అస్తమానం వివేకానంద చూస్తాడంటే చూసేవాడు ఏమనుకుంటారు, ఈ పిచ్చోడు ఏంటి అస్తమానం ఆడంక చూస్తాడండి, నీ కళ్ళు అంక నేను చూడకుండా ఉండలేకపోతున్నాను. ఎవళ్ళు అనుకుంటున్నారని నేనేం చేస్తాను అనుకుంటే అనుకుని ఆయన బండోడే అని చెప్పి ఎవళ్ళు అనుకుంటారని నేనేం చేస్తాను. నీ కళ్ళల్లో ఉన్న వైభవం చూడకుండా ఉండలేను కాబట్టి చూడాలని చూడటం లేదు, చూడకుండా ఉండలేను కాబట్టి చూస్తున్నాను. వేరే ఇచ్చాం వాళ్ళు ఎవరు వాడికి చివరి రోజుల్లో కళ్ళు పోయినాయి. ఇచ్చాం వాళ్ళకి అది ఎవరో ఉన్నారు, ఎవరొకరు పార్టీకి చివరి రోజుల్లో కళ్ళిపోయినాయి. అప్పుడు రోజు చూడటానికి వచ్చేది భగవానికి అది చట్టలేదు. అది ఏ పుట్టలో ఏ పాముందో మనం చెప్పలేమంటారని చూడది. ఏ పార్టీ మొదలయ్యారు పార్టీ నీకు కళ్ళు కనపడవు, ఎందుకు రోజు కష్టపడి ఎవరినొకరిని తీసుకుని నా దగ్గరికి వస్తావు, నువ్వు ఇంటికాడ పడి ఉంటే మంచిది, నీ కళ్ళు కనపడవు, కళ్ళు కనపడినప్పుడు ఎందుకు నన్ను చూడటానికి వస్తావు అని పార్టీని మందలించాడు భగవాన్. అప్పుడు పార్టీ ఏముంది, నాకు కళ్ళు కనపడవన్న సంగతి నాకు తెలియదని నువ్వు చెప్పాలా, నాకు కళ్ళు కనపడవన్న సంగతి నాకు తెలియదని నువ్వు చెప్పాలా, నా కళ్ళు నిన్ను చూస్తాయని నేను రావటం, నీ కళ్ళు నాకు నీ గుడ్డివాడు కాదు కదా నువ్వు, నీ కళ్ళు నన్ను చూస్తాయని వస్తున్నాను. కళ్ళు తెరచి చూపెదవు, కళ్ళు మూసి చూచెదవు అద్వైత శేఖరుడా ఓ రమణ. కళ్ళు మూసి చూసుకుందవు, కళ్ళు తెరచి చూపెదవు ద్వంద్వాలు దాటినో రమణ, ద్వంద్వాలు దాటినో రమణ అద్వైత శేఖరుడా ఓ రమణ. ద్వంద్వాలు దాటాడు అద్వైత శేఖరుడు. అదేలా ఎవరినైనా చూశారనుకోండి, మీరు ఎవరిని చూస్తున్నారు అని అడుగురు భగవాన్ని. ఇలా ఎవరినైనా చూసి ఎల్లమ్మను చూస్తున్నాను పుల్లమ్మను చూస్తున్నాను ఎలా అనేవారు కాదు, నన్ను నేనే చూసుకుంటున్నాను. అది డ్యుయాలిటీ లేదు అక్కడ. కాదు ఎవరైనా భగవాన్ మీ వంక చూశారనుకోండి, మీరు ఎలా ఎవరిని చూస్తున్నారంటే ఎవరిని చూడలేదు నన్ను నేనే చూసుకుంటున్నాను. అది అద్వైత అనుభవం. ఏంటది ఆ అద్వైత అనుభవం? వచ్చినప్పుడు ఉంటుందండి మీ జీవితం ఎంత ఆనందం పొంగొచ్చేస్తుందండి, మీ హృదయంలో సహస్రం మురిగిపోతుంది. ఈ కనిపిస్తున్న సృష్టి అంతా మీకు గడ్డి పరకలాగా కనిపిస్తుంది. సూర్యుడు చంద్రుడు క్రియేషన్ అంతా కూడా ఈ సృష్టిలో నా వెల్త్ అంతా కూడా మీ దృష్టికి మీ హృదయానికి ఒక గడ్డి పరక్ కింద గోచరిస్తుంది. అయితే సామాన్యంగా అది అద్వైత అనుభవం ఈశ్వరుడు దగ్గర లేకుండా రాదు. ఎవరికో కొద్దిమందికి, మీరందరూ చాలామంది మేము మంచివాళ్ళు, మీరు మంచివాళ్ళు అనుకుంటున్నారు కదా, మీరు మంచివాళ్ళని మీరు అనుకుంటే జ్ఞానం ఎవడో భగవంతుడు, ఆయన భగవంతుడు అనుకోవాలి మీరు మంచివాళ్ళని. తర్వాత ఇంకోటి చాలామంది మేము మంచివాడు మంచి ఏ మంచివాడు మీకు నిజమైన మంచితనం అంటే మీకు మంచితనం ఉన్నట్టు తెలియదు అసలు మీరు నిజంగా మంచివాళ్ళు కాదు నిజంగా మంచివాళ్ళు కాదు కాబట్టి మేము మంచివాళ్ళు అనుకుంటున్నారు మీరు నిజంగా మంచివాళ్ళు అనుకుని ఆ మంచితనం ఉన్నట్టు మీకు తెలియదు అసలు మీరు నిజంగా మంచివాళ్ళు కాబట్టి మేము మంచివాళ్ళు మేము మంచివాళ్ళు అనుకుంటున్నారు మరి ఇలాగేదో సంతృప్తి పడాలి కదా డబ్బు ఉన్నాడు డబ్బు ఉన్నట్టు కనపడు డబ్బు లేనివాడే డబ్బు ఉన్నట్టు కనపడాలి తమిళనాడులో మీరు మెడ్రాస్ వెళ్ళి చూస్తే ఏ డబ్బు ఉన్నాడు డబ్బు ఉన్నట్టు కనపడ్డు హైదరాబాద్ వెళ్ళి చూస్తే డబ్బు ఉన్నాడు డబ్బు ఉన్నాడు కింద కనిపిస్తాడు పేదవాడు పేదవాడు కింద కనిపిస్తాడు మీరు హైదరాబాద్ వెళ్ళి చూస్తే ఐశ్వర్యవంతులందరూ ఐశ్వర్యవంతుల కిందే కనిపిస్తారు మెడ్రాస్ వెళితే వాళ్ళకి 200 కోట్లున్నా 300 కోట్లున్నా అలాంటి ధనవంతుల కింద మనకు కనిపెట్టిన వాళ్ళు ఏదో సామాన్య మానవులు అనుకుంటారు అతి సామాన్య మానవులు ఏం చేతుంటే లింగ వేసుకుంటారు ఓ చిన్న చోదాపులు బండేది కూడా ఉండదు చిన్న చొక్క డొక్కు కారు ఒకటి మనకి ఏమి లగ్జరీ ఏది మనకి ఏమి లేదు కదా డబ్బున్నోడు ఎవడికే డబ్బు ఉన్నట్టు కనపడాలి అనుకోడు ఎందుకంటే నిజంగా ఉంది కదా అంచేత మనకి డబ్బు లేదు కాబట్టి సమాజానికి ఉన్నట్టు కనపడాలి ప్రజలు ఏదో రకంగా మోసం చేయరు కదా మరి పిల్లలకు సంబంధాలనే మంచి వస్తాయి కదా ఆ పెళ్ళిళ్ళు అయ్యాక మన పొలాలు అమ్మేసుకోవచ్చు ఆ పెళ్ళిళ్ళు అయ్యే వరకు ఒగ్గబట్టుకుని ఉండే ఈ లోపల ధనవంతులు అనుకోవాలి మనం మీరు మీ పిల్లల పెళ్ళిళ్ళు అవ్వాలనుకోండి మీ పిల్లలకి ఎవరైనా మిమ్మల్ని ధనవంతులు అనుకుంటారంటే కాదని అనకండి పిచ్చ మాటలు మాట్లాడుకున్నాం మీ తల ఒప్పండి అంతే మీకు ఏమైనా రుణాలు ఉంటే పెళ్ళిళ్ళు అయిపోయిన తర్వాత అప్పు పొలాలు అమ్మేసి రుణం తీసుకోండి అప్పుడు వరకు అలా ఒగ్గ పెట్టుకుని ఉన్నాడు అంతే అది కానీ ధనవంతుడే ధనవంతుడిగా కనపడాలని అనుకోడు జ్ఞాని కానివాడే అందరూ నన్ను జ్ఞానం అని చెప్పుకోవాలని అనుకుంటాడు జ్ఞానం వాడికి ఇతరులు చెప్పుకోవాల్సిన పనే ఉందాడు కేసులు ధనం లేనివాడే ఎవటివాడు మనల్ని ధనవంతుడు అని చెప్పుకోవాలనుకుంటాడు లేదు కాబట్టి దాన్నే ప్రిటెన్షన్ అంటారు ఏమంటారు ఎక్కడో ఇతర దేశాలు కదా హైదరాబాద్కి మెడ్రాస్ కల్చర్కి హైదరాబాద్ కల్చర్కి తేడా బివి రాజుగారు మే నెలలో జూన్ నెలలో రోహిణి కార్తలు సెకండ్ క్లాస్లో వెళ్ళిపోట్టు ఆయన నేను అంటే డబ్బు మీ దగ్గర ఉన్న డబ్బు మీరు చెప్పినట్టు వింటే ఆ డబ్బు మీకు అపకారం చేయదు డబ్బు చెప్పినట్టు మీరు వింటే ఆ డబ్బు అంతా మీకు అపకారం చేసేస్తుంది డబ్బు మీకు యజమాని కింద ఉండకూడదు సర్వెంట్ కింద ఉండాలి డబ్బు మీకు ఎలా ఉండాలి మీ సర్వెంట్ కింద ఉండాలి కానీ యజమాని కింద ఉండకూడదు సర్వెంట్గా ఉండే డబ్బు ఉపకారం చేస్తుంది యజమానిగా ఉండే డబ్బు అపకారం చేస్తుంది అంచేది ఎవరికి ఏ మార్గం నచ్చితే ఆ మార్గంలో ప్రయాణం చేయొచ్చు అదే అది ఆ శ్రేష్టమైంది మీకు సంబంధించారు కదా మీకు శ్రేష్టమైంది ఆ మార్గంలో మీరు ప్రయాణం చేయొచ్చు అన్ని మార్గాలు మంచి ఇందులో ఒక మార్గం ఎక్కువ తక్కువ కాదు ఒక మార్గం తక్కువ కాదు అన్ని మార్గాలు కూడా మంచివే అది ఇంకోటి మీకు నాకు ఆనందం రావాలి నాకు ఆనందం రావాలంటే రాదు అది ఎప్పుడో మిమ్మల్ని ఒక్కసారి అంతర్యామి స్మరించుకుంటే ఆనందం వచ్చి పొంగి తెలియదు ఆనంద ప్రవాహంలో కొట్టుకుపోతారు మన దేవుని తలపెట్టుకోవడం కదా ఆయన మనం తలపెట్టుకోవాలి ఆ రోజున మనకు వైభవం అందుకుంటుంది మనం దేవుని తలపెట్టుకోవడం కదా దేవుడు మనల్ని తలపెట్టుకోవాలి అప్పుడు ఆనంద సాగరంలో ఊగిసలాడతాం ఎక్కడ ఇప్పుడు త్యాగరాజు ఉన్నాడు పాటలు పాడాడు అది మార్కెట్ సంగీతం మీరందరూ మెచ్చుకోవడానికి త్యాగరాజు పాటలు పాడాడా మీరందరూ మెచ్చుకున్నది అది మార్కెట్ కోసం మార్కెట్ కోసం సంగీతం పాటలు రాశాడా లేదా పేపర్లో ప్రకటించుకోవడానికి రాశాడా అంటే త్యాగరాజుకి ఏమైందంటే వాడికి రియలైజేషన్ వచ్చాక ఆనందం పొంగింది ఆనందం పొంగి ఏమైంది కాలిపోవడం ప్రారంభమైంది ఇప్పుడు మీరు గ్లాసులో పాలు పోస్తున్నారనుకోండి, గ్లాసు నిండిపోయింది అనుకోండి, ఏమవుతుందో పాలు ఏమవుతాయి, కింద కారిపోతాయి. త్యాగరాజు ఆ రియలైజేషన్ వచ్చాక ఆనందం పొంగిపోయేది, ఈ సహస్రం భద్రమైపోతుంది అనిపించేది, అంత ఆనందం వచ్చేసేది. సముద్రంలో ఎంత నీరుందో అంత ఆనందంలో ఊగిసలాడిపోయేవాడు. అప్పుడు ఆయన ఆనందాన్ని తట్టుకోలేక అది ఆ కింద ఒలిగిపోతున్న గ్లాసు నిండిపోయాక పాలు కిందకి ఎలా కారిపోతాయో, ఆ ఆనందం హృదయం అంతా నిండిపోయి కిందకి కారిపోయేటప్పుడు అయ్యే సంగీతం కింద ప్రవహించింది. అది పాడాలను పాడటం కాదు, అది పాడాలి. త్యాగరాజు కీర్తనలో పాడాలను పాడటం కాదు అంటే ఆయనకు ఉన్న బ్లిస్ పొంగిపోయి కారిపోయింది కిందకి, అదే త్యాగరాజు సంగీతం. అంతేకాని అది మార్కెట్ సంగీతం కాదు. నువ్వు ఏం చెబుతున్నారంటే భగవాను నీకు దుఃఖం ఉండకూడదు. ఏముండకూడదు? నీకు దుఃఖం ఉండకూడదు, విషాదం ఉండకూడదు. ఏంచేదంటే నీ స్వరూపంలో దుఃఖం లేదు, నీ స్వరూపంలో విషాదం లేదు, నీ స్వరూపంలో టెన్షన్ లేదు. మీరు ఆరోగ్యంగా ఉన్నారనుకోండి, ఏంటి ఎప్పుడు చూసినా ఆరోగ్యంగా ఉంటారని ఎవరైనా అడుగుతారా? ఎవరు అడగరు. అనారోగ్యంగా ఉంటే అడుగుతారు ఎందుకంటే అనారోగ్యంగా ఉన్నారని. అలాగే మీరు ఆనందంగా ఉంటే ఎవరు అడగరు, దుఃఖంగా ఉంటే అడుగుతారు. ఎందుకు అడుగుతారు? మీ స్వభావంలో దుఃఖం లేదు, మీ స్వభావంలో దుఃఖం లేదు కాబట్టి మీరు దుఃఖంగా ఉంటే ఎందుకు ఉన్నారని అడుగుతారు. ఆ రియలైజ్డ్ సోల్ ఏంటంటే వాడి బుద్ధి ఎవనండి, ఇంకోడు ఎవనండి, నేను పాండిత్యం కాదు. దుఃఖ స్పర్శ లేని స్థితికి మిమ్మల్ని మోసిపోవటం వాళ్ళ టీచింగ్ అంత. ఎప్పుడో చచ్చిపోయిన తర్వాత ఏదో లోకానికి వెళ్ళటం కాదు, ఈ భూమి మీద ఉండగా మీ శవాలన్నీ ఈ భూమి మీద తిరుగాడుతూ ఉంటాయి. ఆ దుఃఖ స్పర్శ ఎలా ఉంటుందో, అశాంతి యొక్క స్పర్శ ఎలా ఉంటుందో, అది లేని స్థితి. ఎక్కడైతే భయం లేదో, ఎక్కడైతే అశాంతి లేదో, ఎక్కడైతే రాగద్వేషాలు లేవో, ఆ స్థితికి మిమ్మల్ని మోసిపోవడానికి జ్ఞానం చేసే ప్రయత్నం. జ్ఞాని బోధించుకుని కూడా ఇవ్వటం కూడా ప్రారంభిస్తాడు. ఆడు అక్కడ రిటర్న్స్ ఏమి ఆశించేది ఏమి ఉండదు. అక్కడ తనకంటే భిన్నంగా ఏది కూడా ఉండదు. నీ ఎడమ చెంప మీద ఎవడైనా కొడితే కుడి చెంప అయ్యే అని యేసుక్రీస్తు చెప్తాడు. అంటే సహనంగా ఉండమని అర్థం. ఆ స్టేట్ కూడా ఎడమ చెంప కుడి చెంప స్టేట్ కూడా దాటిపోయాడు గౌతమ బుద్ధుడు. ఈ ఎడమ చెంప కుడి చెంప కూడా దాటి ఓవర్కమ్ చేసేటవాడు గౌతమ బుద్ధుడు. తర్వాత ఎవరిని మహిమలు చేసి ఆకర్షించాలనే బుద్ధి గౌతమ బుద్ధుడికి లేదు. యేసుక్రీస్తు చాలా మహిమలు చేశాడు. ఇంకా మన కృష్ణుని కూడా కొన్ని మహిమలు చేశాడు, చిన్నప్పుడు అన్ని మహిమలు చేశాడు. కానీ గౌతమ బుద్ధుడు ఏదో మహిమ చేసి అదట వాళ్ళని ఆకర్షించాలన్న బుద్ధి లేదు, కేవలం 100% జ్ఞానమే. ఆ జ్ఞానం యొక్క వైభవం కదే. అదే టీచింగ్ లేదు, ఇవ్వటమే. ఇచ్చేటప్పుడు చెప్పటం, ఎందుకు ఇవ్వనప్పుడు అనేక మాటలు చెప్పాలి. అంచేది ఏ మహాత్ముడైనా ఏ మహర్షి అయినా మిమ్మల్ని తీసుకెళ్ళేది ఎక్కడంటే, మీరు చనిపోయిన తర్వాత కాదు, మీ ముక్కులో గాలి తిరుగుతున్నప్పుడే మిమ్మల్ని దుఃఖ స్పర్శ ఎలా ఉందో లేని స్టేట్కి తీసుకెళ్ళటానికి, ఆ సారోల స్టేట్కి తీసుకెళ్ళటానికి ప్రతి మహాత్ముడు చేసిన ప్రయత్నం. ఏం చేద్దా, డబ్బు వల్ల చదువు వల్ల పోయేది కాదు. అది మీకున్న దక్కువ డబ్బు వల్ల చదువు వల్ల పోయేది. డబ్బు ఉంటే మీరు బజార్లో వస్తువులు కొనుక్కోవచ్చు, శరీరానికి సంబంధించిన భోగాలు అనిపించవచ్చు. కానీ మీ డబ్బు టూత్ రియలైజేషన్కి ఉపయోగపడదు, మీ డబ్బు ట్రూత్ రియలైజేషన్కి ఏమి ఉపయోగపడదు. దాని దాని ప్రయోజనం ఏదో, నీ డబ్బు మీ బాడీకి కంఫర్ట్ తీసుకొస్తుంది కానీ మైండ్ కంట్రోల్ తీసుకురాదు. నీకు డబ్బు ఉందని కూడా నేడు కట్టుకోవచ్చు, అంతవరకు సరే సరే. నీ మైండ్ కంట్రోల్ వస్తుంది, నీకు డబ్బు ఉందని మైండ్ కంట్రోల్ వస్తుందా రాదు. కొన్ని సెన్స్ ఇంద్రియాల కంట్రోల్ వస్తుందా రాదు. ప్రపంచంలో ఏ ధనవంతుని స్వర్గరాజ్యంలోకి పంపలేము. యేసు ఒంటని సూర్యబద్ధంలోంచి బయటికి పంపవచ్చు, ప్రపంచంలో ఏ ధనవంతుని స్వర్గరాజ్యంలోకి పంపలేము. కారణం ఏంటంటే వాడికి దేహంతో ఎంత తాదాత్యం ఉంటుందో ధనంతో కూడా అంతే తాదాత్యం ఉంటుంది. ఎవడికి అదే మా ధనవంతుడికి మనకంటే ఎక్కువ ధనం మీద వాడికి తాదాత్యం ఉంటుంది. అంటే వాడి దేహం మీద తాదాత్యం ఉంటుంది కానీ ట్రూత్ మీద తాదాత్యం ఉండదు. అదే ప్రపంచంలో ఏ ధనవంతుడిని సూదిని సూదిలోంచి ఒంటిని బయటకు లాగవచ్చు, ప్రపంచంలో ఏ ధనవంతుడిని స్వర్గరాజ్యంలోకి పంపలేము. అంటే వాడు ధనవంతుడికి ధనం మీద టూ మచ్ ఐడెంటిఫికేషన్ ఉంటుంది. దేని మీద టూ మచ్ ఐడెంటిఫికేషన్ ఉంటుంది. రామకృష్ణ పరమహంస గారు ఎంత పవిత్రుడంటే వాళ్ళు వంశ పారంపర్యంగా ఓ ఎకరన్నర పొలం వచ్చింది. ఎవరికి వచ్చింది? రామకృష్ణుడు పెద్దన్నగారు చనిపోయాడు, ఇంక చిన్నన్నగారు బతుకున్నాడు. వాళ్ళ అమ్మతో చెప్పాడు, ఓ ఎకరన్నర పొలం అమ్మేద్దాం, మేము కలకత్తా వెళ్ళిపోతున్నాం చాకరీలు చేసుకోవడానికి, ఈ ఎకరం పొలం చూసి వాళ్ళు ఉండరాను, వీళ్ళిద్దరు సంతకాలు పెట్టాలి, కొనుక్కున్నోడికి వెళ్ళాలంటే వీళ్ళిద్దరు సంతకాలు. ఎవడు? ఈ రామకృష్ణుడు. రామకృష్ణుడు చిన్నన్నగారు, పెద్దన్నగారు చనిపోయాడు. నువ్వు సబరిష్ట పొలం అమ్మేసే ఎకరన్నరా, నువ్వు సబరిష్టర్ ఆఫీస్కి రా అన్నాడు అన్నగారు. ఎవరిని? రామకృష్ణుని. వెళ్ళాడు, రానా అనలేదు. ఇప్పుడు నన్ను ఎందుకు సంతకం పెట్టమంటున్నారని అడిగాడు. అక్కడికి వెళ్ళాక పేచి మొదలెట్టాడు. ఎవడు? రామకృష్ణుడు. నన్ను ఎందుకు సంతకం పెట్టమంటున్నారని అండి, నీకు హక్కు ఉందన్నాడు. అంతేకా వంశపారంపర్యంగా వాడికి హక్కు వస్తుంది కదా. నాకు ఈ పొలం మీద హక్కు ఉందని అనుకుంటా అంటే నా చేతికి పెరాల్సి వచ్చేస్తా, నేను సంతకం పెట్టలేదన్నాడు. ఈ ప్రపంచంలో ఏది నాది కాదు, నేను ఎవరి వాడిని కాదు, ఏది నాది కాదు. అంటే మీరు సంతకం పెట్టమంటున్నారు. సంతకం పెట్టాను కదా, నాదని అనుకోవాలి కదా. నాదని అనుకున్నాక అక్కడ సంతకం పెట్టాలి, లేకపోతే ఎందుకు పెట్టాలి? నాదనుకున్నప్పుడు చేతికి పెరాల్సి వచ్చేస్తుంది, నా వల్ల కాదు సంతకం పెట్టను అన్నాడు. సబరిష్టారు అన్నాడు, అంటే ఈ పిచ్చోడితో పేచేందుకు ఏ ముద్ర వేయించాను అన్నాడు. ఆ కొనుక్కున్నాడు ఎవరో, కొనుక్కున్నాడు మంచివాడు. ఏమన్నా వాడు దావా చేస్తే నాకు గొడవ కానీ దావా చేయకపోతే నా గొడవ ఆడు దావా ఏం చేస్తాడు నా మీద? అసలు ఆడికి ప్రపంచం లేదు. ఆడికి వరల్డ్ లెస్ బాడీ లెస్ మైండ్ లెస్ స్టేట్ వాడిది. వరల్డ్ లెస్ బాడీ లెస్ మైండ్ లెస్ స్టేట్ వాడికి వరల్డ్ లేదు, మైండ్ లేదు, వరల్డ్ లేదు, ఏమీ లేదు వాడికి. బాడీ లెస్ ఆల్సో, బాడీ లెస్ మైండ్ లెస్ వరల్డ్ లెస్ అండ్ గాడ్ లెస్ ఆల్సో. ఆ సుప్రీం స్టేట్కి వెళ్ళినప్పుడు భగవాన్ చెప్పారు చూడు, నీవు నేను అనగా నిత్య ఆనందమయమేగా నిండు చేసేది కరిణింపడ, అది దేవుడు వేరు నేను వేరనే భేదభావన కూడా పోతున్నా సుప్రీం స్టేట్కి వెళ్ళినప్పుడు. అక్కడ ఉంటుందని బ్లిస్ట్ అంతా. ఆ చివర కొమ్మ నువ్వు పట్టుకున్నప్పుడు ఏది అది లైఫ్ డివైన్ అరవింద్ ఘోష్ చెబుతాడు. నువ్వు ఆ చిటార కొమ్మకి వెళ్ళినప్పుడు నువ్వు ఏ స్థితిని పొందాక దానికి మించిన స్థితి లేదని నీకు అర్థమవుతుందో ఆ స్టేట్ నువ్వు పొందినప్పుడు మరి సెల్ఫ్ రిలైజ్డ్ సోల్స్ మరి గాడ్ రిలైజ్డ్ సోల్స్ ది కామ్ ది లైట్ ది పవర్ ది బ్లిస్ ది ఫ్రీడమ్ ది వైడ్నెస్ ది హైట్స్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ ది సీస్ ఆఫ్ ఆనంద అరేబియా సముద్రం ఈ బంగాళాఖాతం పసిఫిక్ మహాసముద్రం అన్ని సముద్రాల్లో ఎంత వాటర్ ఉందో అంత ఆనందం వచ్చి నీ మీద నీ మీద పడిపోతున్నాను. అప్పుడు ఈశ్వరుడు స్లోగా ఇడిచిపెడతాడు, సడన్గా ఇడిచిపెడి చచ్చిపోతాను. ఆ బ్లిస్ వచ్చే ముందు ఇప్పుడు కుళాయిలో నీళ్ళు ఇడిచిపెట్టినట్టు ఇడిచిపెడతాడు, కానీ గోదావరి గండి పడింది అనుకోండి ఊళ్ళు ముంచేస్తుంది. ఒకసారి సడన్గా బ్లిస్ ఇచ్చిపెట్టి నువ్వు చచ్చిపోవచ్చు, ప్రాణం తట్టుకోలేదు ఆనందాన్ని. అంత కుళాయిలో ఎలాగైతే నీరు ఇచ్చి పెడతాడో అక్కడ ఈస్ట్లో డివైన్ ఇంటర్ఫిరెన్స్ ఉంటుంది. ఒకేసారి ఆనందాన్ని ఎవడు స్లోగా ఇస్తాడు, ముందు టేస్ట్ చేయిస్తాడు, సరాసు ఇంపర్సనల్ లైఫ్లోకి తీసుకెళ్తాడు. ఇంపర్సనల్ లైఫ్లోకి తీసుకెళ్ళాక నీకు స్లోగా ఆనందం ఒకేసారి ఇస్తే సడన్గా చచ్చిపోతారు మీరు. గోదావరికి ఏ గండి పడింది అనుకోండి, ఒకసారి నీరు వచ్చి పడిపోతున్నాక ఊళ్ళు ముంచేస్తుంది, అలా ఇవ్వడం. కుళాయిలో నీరు ఇచ్చిపెట్టినప్పుడు స్లోగా, అలాగే స్లోగా మీకు రాణిస్తాడు కదా సడన్గా ఇచ్చిపెట్టడం. ఏం చేద్దంటే మీ బ్రెయిన్లో ఉన్న ఈ బ్లడ్ వెసల్స్ పగిలిపోయి చచ్చిపోవచ్చు మీరు. అంటే మీరందరూ ముగిస్తున్నాం, 5 బాగుతుంది, మాస్టర్కి టైం ఇస్తా ఉన్నాం, ఇవ్వలేదు మాస్టర్కి. మాస్టర్ ఇంక భవిష్యత్తు ఎంత, మాకు భూతకాలం ఉంది కానీ ఇంకా భవిష్యత్తు కాలం లేదు మాకు. మాస్టర్కి ఇంకా భవిష్యత్తు కాలం ఎక్కువ ఉంది. మాకు ప్యాస్ట్ ఉంది కానీ ఫ్యూచర్ లేదు. మాస్టర్ అంతా ఫ్యూచరే, ఇంకా ఆయనకి భవిష్యత్తు కాలం ఎక్కువ ఉంది. భవిష్యత్తులో ఆయనే టీచ్ చేస్తారు అదంతా. ఆయనకి ఇష్టం ఉన్నా లేకపోయినా మాస్టరే టీచ్ చేస్తారు ఇంకా. అంచేది మాస్టర్ మాస్టర్కి టైం ఇవ్వడానికి అవకాశం లేదు. ఇప్పుడు మాస్టర్ భవిష్యత్తులో ఆయన ఈ రమణ విద్య, ఈ ఆత్మ విద్యని, ఈ బ్రహ్మ విద్యని ఆయనే మీకు టీచ్ చేస్తారు. నేను చెబుతున్నాను కదా, ఆయనకి ఫ్యూచర్ ఉంది, నాకు ప్యాస్ట్ ఉంది. అదే మాస్టర్ మీకు భవిష్యత్తులో ఈ రమణ తత్వాన్ని మీ చేతికి అందేలాగా బోధిస్తారు. ఇంకేంటంటే బోరన్ టీచరు, బోరన్ టీచర్ అండ్ మేజర్ టీచర్ ఆల్సో ట్రైనింగ్ అయ్యారు, టీచర్ ట్రైనింగ్ అయ్యారు. బోరన్ టీచర్ అండ్ మేజర్ టీచర్ ఆల్సో మాస్టరు, భవిష్యత్తులో ఆయన టీచ్ చేస్తారు. అంటే మీరందరూ వచ్చి సభను జయప్రదం చేసినందుకు, ఇంత ఓర్పుగా మీరు కూర్చున్నందుకు, మీ ఓర్పుని మేము పరీక్ష చేసినందుకు, మీరు ఎక్కువసేపు చెప్తే మీ ఓర్పుని పరీక్షకు పెట్టినట్టే. అంచేత మీకు ఈ వీరేశ్వర స్వామి వారి ఆలయంలో మీరు మేము చెప్పిన మాటలతో పాటు వారి అనుగ్రహం కూడా, వీరేశ్వర స్వామి అనుగ్రహం కూడా మీరు పొందాలని పొందుతారని